ஸ்ரீமகாகணாதிபதயே நமஹ ஸ்ரீமகாசரஸ்வத்யே நமஹ சிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ ஸ்ரீமகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நமஹ. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச வைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூ த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ரதடினீ தீரே சுரை சேவ்யதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாதபாய ஜெகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீ விஸ்வநாதம் சரணம் பிரபஜ்யே. ஓம் நமஃ புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணு ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர்பவானி தவ பாதரயோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்பாக்பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதாபூர்ணே சங்கரப்பிராணவல்லபே ஞானவைராக்கியசித்யர்த்தம் பிட்சாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவனதாரிணி தரளதரங்கே சங்கரமௌளி விஹாரிணி விமலே மமமதிராஸ்தம் தவ சரணயுகளே குண்டிராஜம் கணேசானம் சர்வவிக்னவுகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜசேவியமான பாவனங்கிரிபங்கஜம் வியாழயஜசூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதியோகிபிருந்தவந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவும் பஜே காசிகாபுராதிநாத காலபைரவும் பஜே. ரத்னபத்ராங்கயோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜா சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோயிணாம் நிதயே சர்வவித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்டநப்தாரம் சிக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாத சங்கரம் லோகசங்கரம் அஜ்ஞானாம் ஜானவீதீர்த்தம் விஜயாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரீ ஸ்ரீ 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 பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுல பாதபத்மமுலகு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ சுவாமி வாரி சரணகமலமுலகு சாஷ்டாங்கங்க சபக்திகங்க நமஸ்காரம் ருச்சேசுக்கோனி வேதவியாச பிரோக்தமைன ஸ்கந்த புராண அந்தர்கத காசீகண்டமுனு ஈ ஜகத்குரு பிரவச்சன மந்திரம்லோ பிராரம்பிச்சுக்குந்தோம். నిన్నటి రోజున మందరాద్రి పైన ఉన్నటువంటి విశ్వనాథుడు కాశీ విరహమునకు తట్టుకోలేక పార్వతీదేవితో ఆలోచన చేసి ఏదో రకంగా కాశీరాజు అయినటువంటి దివోదాసునందు ధర్మచ్యుతిని కలుగజేసి ఆయన కాస్త ఆ రాజ్యము నుండి భ్రష్టుణ్ణి చేసి మళ్ళీ నవీకరణ చేసుకొని కాశీకి రావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో యోగిని దేవతల్ని పంపాడు. వాళ్ళు కాశీకి వచ్చేసేసి ఆ కార్యంలో విఫలమై కాశీని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడే ఉండిపోయినారు. తర్వాత సూర్యభగవాను పంపాడు, ఆయన కూడా ప్రయత్నం చేసి కాశీరాజు అయిన దివోదాసులో కానీ ప్రజల్లో కానీ ఏ విధమైనటువంటి ఛిద్రమును చూడలేకపోయినాడు. కాశీ వైభవాన్ని తలుచుకొని కాశీలోనే 12 మూర్తులుగా విభజింపబడి కాశీలోనే ఉండిపోయినాడు. ఆ 12 మూర్తుల్లో 6 మూర్తుల్ని గురించి నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఇవాళ మిగిలినటువంటి కాశీలో ఉన్నటువంటి ద్వాదశాదిత్యుల్లో మిగిలినటువంటి 6 గురించి ముందు ప్రారంభం చేసుకొని చెప్పుకుందాం. ఇప్పుడు అరుణాదిత్యుని యొక్క కథ చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో ముందుగా ఏమని అడిగారంటే అగస్త్యుల వారు, అసలే దాస్ అంత వినత అంటే సామాన్యురాలు కదా, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్య, మరి అలాంటిది ఆమెకి ఇట్లా దాస్యం చేయవలసినటువంటి అవసరం ఏమిటి వచ్చింది అని అడిగారు. అడిగితే చెబుతున్నారు, కద్రువ వినత ఇద్దరు దక్ష ప్రజాపతి కుమార్తెలే, కశ్యప ప్రజాపతి యొక్క భార్యలే. కద్రువ యందు 100 సంతానం కలిగింది, మొట్టమొదట కద్రువ కలిగింది 100 నాగులు. వినతకు కూడా ఆయన అనుగ్రహించాడు, కానీ మొట్టమొదట ఒక కుమారుడు కలిగాడు. ఆయన ఉలూకుడు, గుడ్లగోబన్నమాట. అయితే అతన్ని మొట్టమొదటి వాడు కాబట్టి పక్షిరాజుగా చేశారు, మంచి పరాక్రమవంతుడే. కానీ అతడు ప్రవర్తన సరి అయింది కాదు, పగలా కళ్ళు కనిపించవు, అందువల్ల ఆకారమా సరిగా ఉండదు. రాజ్యం పక్షిరాజుగా వచ్చాడు కానీ గుణహీనుడు అతడు, కన్నులు తోడపోతే భయంకరంగా ఉంటూ ఉంటాయి, పగటిపూట గుడ్డివాడు దివాంధుడు, గోళ్ళేమో వక్రంగా ఉంటూ ఉంటాయి, చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ కారణంగా అతన్ని రాజపదవి నుండి కొద్ది రోజుల్లోనే భ్రష్టుడైపోయినాడు. వినత కుమారుల్లో పెద్ద కుమారుడు అనమాట. అయితే మళ్ళీ ఇంకా తర్వాత 1000 ఇప్పుడు ఇద్దరు కూడా అండంలో ఉన్నారు, అరుణుడు లేదా అనూరుడు అంటాం ఆయన్నే, అలాగే గరుత్మంతుడు కూడా. అవి 1000 పాటు ఉండాలి. 800 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది, ఇంకా 1000 పూర్తి కాల. తన యొక్క సవతి తన సోదరికి సంతానం కలిగింది, హాయిగా సంతోషంగా ఉంది, తనకు సంతానం లేదనేటువంటి ఆ బాధతో ఏం చేసిందయ్యా అంటే 8 నెలలకే ఒక అండాన్ని కాస్త విచ్ఛేదం చేసింది. ఈ ఊరు పైభాగము నుండి శరీరం అంతా వచ్చింది, కానీ ఊరుల యొక్క క్రింది భాగంలో శరీరం రాల. వెంటనే రావడంతో ఈ తల్లి మా చేసినటువంటి ఈ ఘోర కార్యానికి కుంటివాడైపోయినాడు. తను మొత్తం ఎర్రగా మండిపోయినాడు అనమాట, శరీరం అంతా కూడా ఎర్రనైపోయింది, అంత కోపం వచ్చింది ఆ పుట్టినటువంటి పిల్లవాడికి. అందుకే అతనికి అరుణుడు అని పేరు వచ్చింది, ఎర్రగా అయిపోయినాడు అనమాట ఆ తల్లి మీద కోపంతో. తల్లి మూలకంగా నేను ఇలా పంగు అయినానని కుంటివాడిని, నీకు నీ సోదరి అయినటువంటి సవతి కద్రువు యొక్క కుమారులను చూచి అసూయతో కదా నువ్వు ఈ పని చేశావు, నన్ను కాస్త ఈ రకమైన స్థితి కలిగజేశావు, నీవు ఆ కద్రువుకు దాసి అవుదువుగాక అని శపించాడు. ఆమె మళ్ళీ ప్రాధేయపడింది, ఇంకా నా తర్వాత ఇంకొక అండం ఉంది కదా, నా సోదరుడు ఉన్నాడు, అందులో 1000 అయ్యేదాకా పూర్తిగా ఆయన్ని మాత్రం అండాన్ని నువ్వు ఛేదించవాకు, అతడి వల్ల నీకు దాస్యం విమోచనం అవుతుందిలే అని చెప్పాడు. అందువల్ల వినతకు దాస్యం రావడానికి గల కారణం అది అని వివరించారు మన కుమారస్వామి గారు. ఆ తర్వాత ఈ అరుణుడు ఏం చేశాడే అంటే ఊరువులు లేవు కదా ఇతనికి, అందువల్ల అనూరుడు అని పేరు వచ్చింది. పుట్టంగానే ఆ కోపంతో ఎర్రగా అయిపోయినాడు కాబట్టి అరుణుడు అని వచ్చింది. ఇంకా ఈ కుంటి వాళ్ళందరికీ గతి లేని వాళ్ళందరికీ గతి వారణాసే కదా, అందువల్ల తన కుంటివాడు వికలాంగుడు, మనకు గతి ఇంకా వారణాసి లేదని చెప్పి అరుణుడు కాస్తానే వారణాసికి వెళ్ళాడు. వారణాసికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూర్యభగవానుణ్ణి ఆరాధించాడు. ఆయన కొద్ది రోజుల్లోనే సంతోషించాడు. సంతోషించి, నాయన నువ్వు నా రథం మీద సారథిగా ఉండవని చెప్పి ఆయన వరం ఇచ్చేసేసి తీసుకొని వెళ్ళాడు. నీవు అరుణంగా ఉన్నావు కాబట్టి నీకు అరుణుడనే పేరు, ఊరువు లేవు కాబట్టి అనూరుడనే పేరుతో నువ్వు పిలువబడతావయ్యా, నా రథం మీద నువ్వు ముందు ఉంటూ నాకంటే ముందు నువ్వే దర్శనమిస్తావు. మొట్టమొదటి మనకు అయ్యేది సూర్యోదయం కాదు, అరుణోదయం. అరుణుడంటే ఎవరంటే అనూరుడు అనమాట, రథసారథి ముందు కనిపిస్తాడు, తర్వాత క్రమంగా సూర్యుడు వస్తాడు, దాన్ని అందుకే అరుణోదయం అన్నారు. మొట్టమొదటి నాకంటే ముందు లోకానికి నీ దర్శనమే అవుతుంది, తర్వాత నా యొక్క దర్శనం అవుతుంది, నా రథసారథిగా నువ్వు ఉంటూ ఉంటావని చెప్పి ఆయన కాస్త అనుగ్రహించాడు. ఆయన ఆరాధించినటువంటి ఆ ఆదిత్యుడే అరుణాదిత్యుడు అనే పేరుతో కాశీలో పిలువబడుతూ ఉన్నాడు. ఈ త్రిలోచన ఘాట్ పైన త్రిలోచన మందిరం ఉంది, ఆ మందిరంలో ఈ అరుణాదిత్యుడు ఉన్నాడు. ఇందాక నిన్న చెప్పుకున్నాం ఇంకొక ఆయన్ని వినతాదిత్యుడు కకోల్కాదిత్యుడు అని. ఆ వినతాదిత్యుడు ఆ పక్కనే ఉన్న దుర్వాసుడు స్థాపించిన కామేశ్వర మందిరంలో ఆయన ఉన్నాడు అక్కడ. ఈ రకంగా అరుణాదిత్యుడిని గురించినటువంటి కథ వచ్చింది. అంటే కాశీలో ఏ దేవతను ఆరాధించినా శీఘ్రంగా ఫలం వస్తుంది అనటానికి ఈ అనూరుని యొక్క కథని మనం చెప్పుకోవచ్చు. తొందరలోనే అక్కడ సూర్యుని యొక్క అనుగ్రహం పొందాడనమాట. నిన్ను గనక ఆరాధించినటువంటి వాళ్ళందరికీ రోగాలు పోతాయి. కాశీలో ఉన్నట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి విఘ్నములు కలగవు అని చెప్పి ఈ రకంగా ఆయన అరుణుని గురించి చెప్పాడు. అరుణాదిత్య మహాత్మ్యం యశ్రోష్యతి నరోత్తమ నతస్య దుష్కృతం కించితో భవిష్యతి కదాచన. ఈ అరుణాదిత్యుడు మహాత్మ్యాన్ని విన్నవారికి ఏ రకమైనటువంటి పాపములు కూడా ఉండవు. తర్వాత మళ్ళీ కుమారస్వామి వృద్ధాదిత్యుడని ఆయన గురించి చెబుతున్నాడు. హారీతుడు అని ఒక ఆయన ఉన్నాడు, వృద్ధ హారీతుడు అని. వారాణసిలో బాగా తపస్సు చేశాడండి వృద్ధాదిత్యుడు. ఆ కథ వింటేనే పాపములు పోతాయట. ఆయన పేరు వృద్ధ హారీతుడు. హారీతుడు ఆయన వారాణసిలో తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేశాడు, చాలా వృద్ధుడైనాడు. సూర్యభగవాను గురించి తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు. వరం కోరుకోవయ్యా అన్నాడు. నాకు యవ్వనం కావాలి అని కోరుకున్నాడు. కారణం ఎందుకంటే ఆయనకు తపస్సు ఇంకా ఎంత చేసినా తపస్సు ఇంకా చేయాలి. తపయేవ పరో ధర్మ తపయేవ పరం వసు తపయేవ పరం కామో నిర్వాణం తపయేవహి ఋతేన తపసక్వాపి లక్ష్మ్యా ఐశ్వర్య సంపద పదం ధ్రువాదివి ప్రాపి కేవలం తపసోబలాత్. మరి తపస్సు చేయాలంటే ఆయుర్దాయం ఉండాలి, యవ్వనం ఉండాలి. వార్ధక్యంలో ఆ నియమాలన్నీ పాటించలేము, చేయలేము. అందుకని తపస్సు చేయడం కొరకని ఆయన యవ్వనం కావాలని అడిగాడు. తపస్సే పరమమైన ధర్మం, తపస్సే సర్వమైనటువంటి సంపద, తపస్సే సర్వమనోరథములు సంబంధించినటువంటి విషయం, తపస్సే మోక్షం. తపస్సు కనుక లేకపోతే ఐశ్వర్య సంపదలు లభించవు. ధ్రువుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తపస్సు యొక్క బలం వల్లనే అలాంటి స్థానాలను పొందారయ్యా. కాబట్టి నాకు యవ్వనాన్ని అనుగ్రహించవలసింది. ఈ జరా ఉన్నదే, వార్ధక్యం అనేది చాలా ప్రాణులందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అయ్యా. తన యొక్క ఇంట్లో భార్యలు కూడానే, భార్య కూడా భర్త యొక్క మాట వినదు వార్ధక్యంలో వచ్చినట్లయితే. ఈ వార్ధక్యం కంటే మరణమే చాలా మంచిదయ్యా. ఎందువల్లయ్యా అంటే మరణం ఉందే, ఏదో కొద్ది క్షణాలు ఆ ప్రాణం పోయేటప్పుడే బాధ. ఈ వార్ధక్యంలో మరి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచాన పడి ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా బాధలు పడుతూ ఉండాలి జీవించినంతకాలం. క్షణక్షణము ఇది దుఃఖంతో కూడిందయ్యా. అందువల్లనే కాంక్షంతి దీర్ఘతపసే చిరమాయుర్జితేంద్రియా, మంచి ఆయువు కావటం, ఆయుర్దాయం కావాలని ఎందుకు కోరుకుంటారయ్యా అంటే జితేంద్రియులు ఎక్కువ కాలం బతకాలని తపస్సు చేయటం కొరకే ఆ రకంగా జీవిస్తూ ఉంటారు. కాశీలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవించాలని కోరుకోవాలి. కారణం ఏమిటయ్యా అంటే ఇగో ఈ నదుల్లో స్నానం చేయడానికి, ఈ లింగములన్నిటినీ సేవించడానికి, విశ్వనాథుడిని ప్రతిరోజు సేవించడానికి, పర్వదినాలలో ఆయా తీర్థాలలో స్నానం చేయటానికి అనమాట. మనం సంపాదించుకోవాలి కదా, జన్మజన్మలది అంతా కూడా కర్మక్షయం కావాలి కదా. అందువల్ల జితేంద్రియులైనటువంటి వాళ్ళు ఆయుర్దాయాన్ని కోరుకుంటూ ఉంటారయ్యా. ఎందుకయ్యా అంటే దీర్ఘ తపస్సు కొరకని. ధనం ఎందుకయ్యా అంటే దానం చేయటానికి. భార్య ఎందుకంటే కొడుకులు పుత్ర సంతానం కొరకు, ప్రజాయే గృహమేథిన. బుద్ధి ఎందుకయ్యా అంటే ముక్తి మార్గంలో మనం ప్రవర్తించడానికి, ఆ మార్గంలో. వార్ధక్యం ఉందే కాబట్టి ఉన్నదే ఈ వార్ధక్యం, బహుబాధలతో కూడిందయ్యా. కాబట్టి నాకు ఈ వార్ధక్యాన్ని పోగొట్టు అని చెప్పి యవ్వనం ఇవ్వవలసింది. అది దానివల్ల మనం అనేక పుణ్యకార్యాలు చేయవచ్చు అని వృద్ధహారీతుడు అడిగాడు. మళ్ళీ ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం చేత అతడు యవ్వనాన్ని పొందాడు. ఈ రకంగా వృద్ధాదిత్యుడు వార్ధక్యం పోయి యవ్వనం రావడం కొరకు ఆరాధించాడు. కాబట్టి ఆ వృద్ధ హారీతుడు, ఆ సూర్యభగవానుడికి వృద్ధాదిత్యుడు అనే పేరు వచ్చింది. వృద్ధుడికి యవ్వనం అనుగ్రహించడం చేతను. వృద్ధాదిత్యం నమస్కృత్య వారాణస్యాం రవౌ నర లభేతు ఈప్సితాం సిద్ధిం న క్వచిత్ దుర్గతిం లభేత్. ఈ వృద్ధాదిత్యుణ్ణి ఆరాధించిన వాళ్ళు దుర్గతిని ఎప్పుడూ పొందరు, సర్వ మనోరథముల యొక్క సిద్ధి అవుతుంది. ఇది విశాలాక్షి మందిరమునకు వెనుక ఆశా వినాయకుడికి ఎదురు సందులో ఉన్నది. ఆ తర్వాత ఇప్పటికి 8 మంది అయినారండి. ఇంకొకటి కేశవాదిత్యుడు అని చెప్పి 9వ ఆదిత్యుడు. ఒకసారి ఏమైందంటే మన శ్రీ మహావిష్ణువు వరుణాసంగమం దగ్గర తాను తన ఆ కథ ముందు మనకు వస్తుంది. తనే స్వయంగా తన చేతితో ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని తయారు చేసి కాశీకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి, కాశీకి వచ్చినటువంటి వాళ్ళు కాశీని విడిచిపెట్టి వెళ్ళకూడదు కాబట్టి అందులో సంపూర్ణ అంశతో ఉండి అక్కడి నుంచి ఒక అంశతో పక్కన ఉన్న సారనాథ్కి వెళ్ళవలసి వచ్చి వెళ్తాడు. ఆ విషయం ముందు వస్తుంది. అంటే ఆదికేశవుడు అని అంటారు ఆయన. అది స్వయంగా శ్రీ మహావిష్ణువుకు సిద్ధం చేసినటువంటి విగ్రహం, అందులో ఉండిపోయినాడు. మొట్టమొదట విష్ణువు యొక్క రూపం అది అన్నమాట కాశీలో ఆదికేశవుడు వరుణాసంగమంలో ఉంది. ఆ ఆదికేశవుడు అక్కడ ఒక లింగాన్ని స్థాపించాడు వరుణాసంగమంలో. సంగమేశ్వర లింగం అంటాం దాన్ని. సిద్ధలింగాలలో అది కూడా ఒకటి. ఆ లింగాన్ని అభిషేకం చేస్తూ పూజించు అక్కడ మౌనంగా ఉండి దాని గురించి ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడండి విష్ణుమూర్తి. ఆ లింగమును ఆరాధిస్తూ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. సూర్యభగవానుడు ఆకాశంలో అలా వెళుతూ వెళుతూ చూశాడు. ఆయన ఈయనకంటే ఇంకా గొప్పవాడు లేడు, అందరూ ఈయన్ని ఆరాధిస్తాడనే భావంలో ఉన్నాడు సూర్యభగవానుడు. వెంటనే ఆశ్చర్యంతో ఏం చేశాడయ్యా అంటే మామూలుగా దేవతారూపం ధరించి అక్కడ అట్లాగే ఉంటూ, దేవతలు వాళ్ళ వాళ్ళ రూపాల్లో అక్కడ ఉంటారు, వేరే రూపాలు ధరించి ఇక్కడికి వస్తారు. మామూలుగా వచ్చేసి ఆదికేశవుడి దగ్గరికి వచ్చి, ఏమి స్వామి ఏమిటి, మీరు మీరే అందరికంటే గొప్పవారు, అందరికీ అన్నీ ఇచ్చేవారు, మీరే మోక్షప్రదాతలు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీరేమిటి, ఎవరిని ధ్యానం చేస్తున్నారు, మీరు ధ్యానించేవాళ్ళు ఎవరున్నారు, ఎవరిని అర్చిస్తున్నారు, చేత్తో సైగ చేసి మాట్లాడవాగి, ఇది ఎవరనుకుంటున్నావు, ఇది కాశీ విశ్వనాథుడి రాజధాని, ఈ క్షేత్రంలో విశ్వనాథుడికి తప్ప ఇంకా ఎవరికి అవకాశం లేదు, కానీ నువ్వు పెద్దగా మాట్లాడవాకు, లేనిపోయింది నాకు కూడా ఇక్కడ చిక్కొస్తుంది, నువ్వు నిశ్శబ్దవో నిశ్చలస్ అందని చెప్పి అన్నాడు. నువ్వు ఎందుకు ఇంత నిశ్చలంగా తపస్సు చేస్తున్నావంటే ఆయన ఆ రకంగా అన్నాడు, నువ్వు అందరికీ అంతరాత్మవు ఎందుకనంటే, దేవదేవో మహాదేవ మహాదేవో నీలకంఠ ఉమాపతి ఏకయేవ హి పూజ్యోత్ర సర్వకారణ కారణం, సర్వకారణములకు కారణమైన దేవదేవుడైన విశ్వనాథుడే అత్ర అన్నాడు. అంటే ఈ వారాణసిలో ఆయన్ని మాత్రమే ఇక్కడ పూజింపదగినవాడు. ఈ వారాణసిలో ఆ విశ్వేశ్వరుడి కంటే ఎవరైనా ఇతరులను ఆరాధించారంటే వాళ్ళు అల్పధీహి అల్పబుద్ధులు అన్నమాట. వాళ్ళు వాడు ఎలాంటి వాడయ్యా అంటే కన్నులు ఉండి కూడా కన్నులు లేనివాడితో సమానుడు వాడు, గుడ్డివాడి కింద లెక్క. ఏకో మృత్యుంజయ పూజ్యో జన్మ మృత్యు జరాహర, మన జన్మ మృత్యువులను హరించేటువంటి జరా జన్మ మృత్యువులను ఆ మృత్యుంజయుడు మాత్రమే కాశీలో పూజించాలయ్యా. పూర్వము శ్వేతకేతువు మృత్యుంజయుడిని ఆరాధించి మృత్యుంజయుడైనాడు ఆయన. అలాగే భృంగి కాలుడికే కాలుడైనటువంటి భయంకరమైనటువంటి ఆ విశ్వనాథుడిని ఆరాధించి ఆయన గణములకు అధినాథుడై భృంగి అనే పేరుతో పిలువబడుతున్నాడు. అలాగే నందీశ్వరుడు కూడా మృత్యుంజయుడిని అర్చించి ఆయన ఆ స్థానాన్ని పొందాడు. కాబట్టి త్రిపురాసురుని ఒకే ఒక బాణంతో అవలీలగా త్రిపుర సంహారం చేసినటువంటి మహానుభావుడు ఆయన. ముల్లోకములను జయించాడండి ఆయన, ఎవరూ జయించలేరు. మన్మధుడు ఆయన్ని తన కంటి మంటతో క్షణంలో దగ్ధం చేసినటువంటి మహానుభావుడు. కో నారాధయతి భద్నాసారస్య స్మర విద్విష, ఎవరు ఆయన్ని ఇక్కడ సేవించకుండా ఉంటారయ్యా. యస్య ఆయన యొక్క అక్షి పక్షమ సంకోచాత్ జగత సంకోచమేత్యద, ఆయన కన్ను మూస్తే జగత్తుకు లయమైపోతుందయ్యా, కన్ను తెరిస్తే సృష్టి అవుతూ ఉంటుందయ్యా. శంభోర్లింగం సమభ్యర్చ్య పురుషార్థ చతుష్టయం, శివుని యొక్క లింగం పూజిస్తే వచ్చేటువంటి ప్రయోజనాలని చెబుతున్నారు ఇక్కడ 10 శ్లోకాలలో. శివుని యొక్క లింగం పూజించినట్లయితే ధర్మార్థకామోక్షములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అలాంటి వాడు ఈ విషయంలో ఏమాత్రం కూడా విచారించవలసినటువంటి పని లేదు. శివుని యొక్క శాంభవలింగాన్ని కనుక పూజించినట్లయితే జన్మ జన్మ శతార్జితమైనటువంటి పాపపుంజం అంతా ఎగిరిపోతుంది, అంతా కూడా నశిస్తుంది ఒక్క క్షణంలో. ఏమి సంభవించదయ్యా శివలింగాన్ని కనుక అర్చించినట్లయితే, పుత్రులు కలుగుతారు, కళత్రయం లభిస్తుంది, క్షేత్రము లభిస్తాయి, స్వర్గము లభిస్తుంది, మోక్షం కూడా నిస్సందేహంగా లభిస్తుందయ్యా. నాకు ఇంతటి ఐశ్వర్యం ఎందుకు వచ్చింది? అదిగో ఆ శివుణ్ణి ఆరాధించడం, శివలింగార్చన వల్లనే నాకు ఇంతటి ఐశ్వర్యం, త్రిలోకైశ్వర్యం నాకు వచ్చిందయ్యా. అయమేవ పరోయోగస్త్విదమేవ పరం తప ఇదమేవ పరంజ్ఞానం స్థాణులింగం యదర్జతే. శివలింగాన్ని పూజించడమే యోగము, ఆయన అదే తపస్సు, అదే పరమజ్ఞానము. ఎవరైతే ఈ లింగాన్ని ఒక్కసారి కనుక పూజించినట్లయితే శివలింగాన్ని, వాళ్ళకి ఈ దుఃఖభాజనమైనటువంటి ఈ సంసారంలో సంసార దుఃఖ భయం ఉండదయ్యా. ఎవరైతే ఈ శివలింగమును శరణు పొందుతారో, సర్వసంగ సర్వము పరిత్యజించి శివలింగాన్ని నీవు తప్ప అన్యథా గతి లేదని నమ్ముకుంటారో, సేవిస్తారో, పాపములు ఎంత గొప్ప గొప్ప బ్రహ్మహత్యాది పాపములు కూడా వారిని బాధించవయ్యా. ఎవరికైతే ఎవరికి అంటే ఎవరికైతే మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసుకోవాలని కోరిక ఉంటుందో వాళ్ళకే లింగాభిషేకం, లింగమును పూజించాలనే బుద్ధి కలుగుతూ ఉంటుందయ్యా. నా లింగారాధనా పుణ్యం త్రిశిలోకేషు చాపరం సర్వతీర్థాభిషేక సు లింగస్న. లింగమునకు అభిషేకం చేసి ఆ తీర్థం కనుక తీసుకుంటే ముల్లోకములలో ఉన్న సర్వతీర్థములను నందు స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా. కాబట్టి లింగారాధన ఉన్నదే ఓ సూర్య, శివుని యొక్క లింగమును అర్చించడం అనేటువంటిది ఉందే, పరాలక్ష్యని పొందడానికి, మహాతేజస్సు వృద్ధి పొందడానికి చాలా అవసరం, నువ్వు కూడా పని చేయవయ్యా అన్నాడు సూర్యభగవానుడికి చెప్పాడు. విష్ణుమూర్తి మాటలు విని సూర్యభగవానుడు స్ఫటికలింగాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు పూజ చేస్తూ ఉంటాడండి, స్ఫటికలింగార్చన చేస్తూ ఉంటాడు. ఆయనకు ఈ ఉపదేశం చేసిన ఆయన విష్ణువు కాబట్టి విష్ణువుని గురువుగా స్వీకరించాడు. ఆయన శ్రీ మహావిష్ణువును గురువుగా స్వీకరించి ఆయనకు దక్షిణ అక్కడే ఎదురుగుండా ఉండి పక్కనే అక్కడ శివార్చన చేసుకుంటూ అక్కడ ఉండిపోయినాడు. ఆయన గురువుగా, ఈయన శిష్యుడుగా ఉండి అక్కడ అక్కడ ఉన్న ఆదికేశవుడి దగ్గర ఆయన గురువుగా స్వీకరించి ఉన్నాడు కదా పక్కనే, అందువల్ల ఆదిత్యుడికి అక్కడ కేశవాదిత్యుడు అనేటువంటి పేరు వచ్చింది. ఎవరైతే కేశవాదిత్యుణ్ణి ఆరాధిస్తారో వారణాసిలో, అతడు పరమజ్ఞానాన్ని పొందుతాడు, దానివల్ల మోక్షాన్ని పొందుతాడు. ఆ వరుణాసంగమ తీర్థాన్నే పాదోదక తీర్థం అంటాం. మొట్టమొదటిసారిగా కాశీకి వచ్చినప్పుడు విష్ణువు పాదములు కడుక్కున్న తీర్థం అది. ఆ పాదోదక తీర్థంలో అక్కడ స్నానం చేసి ఉదక క్రియలు అంటే దేవర్షి పితృతర్పణాదులన్నీ చేసి కేశవాదిత్యుణ్ణి కనుక చూచినట్లయితే జన్మ పాపముల నుండి విముక్తులవుతూ ఉంటారు. గోనాయన అగస్త్య మహర్షి రథసప్తమి ఆదివారం వచ్చినట్లయితే పాదోదక తీర్థంలో ఆదికేశవుడు సన్నిధి ఎందు స్నానం చేస్తే ఉదయం పూట మౌనంగా ఉండి ఆ తర్వాత కేశవాదిత్యుణ్ణి పూజించినట్లయితే సప్త జన్మల యొక్క పాపముల నుండి కూడా అతడు వెంటనే ముక్తిని పొందుతాడు. యజ్జన్మ కృతం పాపం మయా, అప్పుడు ఈ శ్లోకం చదవాలి, నాలుగు శ్లోకాలు అక్కడ స్నానం చేసేటప్పుడు. యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మా కరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే జయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ఏతన్మంత్రయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర. మూడు శ్లోకాలు చెప్పారు, మూడు మంత్రాలు అన్నారు. ఈ మంత్రం గనక చదివినట్లయితే ఏడు ఏడు జన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా పోవాలి, నా రోగములన్నీ పోవాలి, నా దుఃఖాలన్నీ పోవాలి. ఈ సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ఆ రథసప్తమి నాడు నేను ఇక్కడ స్నానం చేయటం వల్ల ఈ జన్మలో చేసినవి, ఇంకా జన్మాంతరములలో చేసినవి, మనోవాక్కాయముల చేత చేసినటువంటివి, తెలిసి తెలియక చేసినటువంటి అన్ని రకముల పాపములు కూడా ఓ సూర్య భగవాన్ నేను ఇక్కడ ఈ మకర రాశిలో ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల నాకు నశించాలి. అన్ని రకాల వ్యాధులు లోకి కూడా ఈ రథసప్తమి నాడు స్నానం చేయటం వల్ల నాకు నశించాలి అని ఈ మంత్రం చదువుతూ అక్కడ పాదోదక తీర్థంలో స్నానం చేసి తర్వాత ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఆ ఆదికేశవుడు పక్కనే ఉన్నటువంటి కేశవాదిత్యుణ్ణి చూసినట్లయితే వాడి క్షణంలోనే సర్వపాపముల నుండి విముక్తిని పొందుతాడు. కేశవాదిత్యుని యొక్క మహాత్మ్యాన్ని శ్రవణ మాత్రం చేత శ్రద్ధతో గుడి కనుక విన్నట్లయితే నరో నలిప్యతే పాపై శివభక్తించ విందతి. వాడికి పాపముల నుండి విముక్తుడవుతాడు, శివభక్తి పరాయణుడవుతాడు. ఇది కేశవాదిత్యుని యొక్క. ఇంకొకటి విమలాదిత్యుడు. ఈ విమలాదిత్యుడు ఎవరయ్యా అంటే హరికేశవనం అని ఉంది, రంగంబాడి అని చెప్పుకున్నాం, కోటి లింగాలు ఉంటూ ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాం. అక్కడ కాశీలో పాండేహవే నుంచి ఆంధ్రాశ్రమం మెయిన్ రోడ్డు, పాండేహవే నుంచి మనం వరుసగా విశ్వనాథుడి గుడి వైపు వెళ్తుంటే ఆ మెయిన్ రోడ్లో జంగంబాడి వస్తుంది. ఆ జంగంబాడి ఎదురు రోడ్డు హరికేశవనం. హరికేశుడు అంటే దండపాణికి మొట్టమొదటి పేరు హరికేశుడు. తర్వాత దండపాణి వచ్చింది, పూర్వం దండపాణి కథలో మనకు వచ్చింది. ఆయన అక్కడ తపస్సు చేశాడు ఆ హరికేశవనంలో. అక్కడ ఆయన స్థాపించిన లింగం ఉంది, హరికేశేశ్వరుడు అనే పేరుతో ఉంటుంది, దాన్ని పూజించాడు, దండపాణి పూజించిన లింగం. ఆ పక్కనే విశ్వామిత్రుడు కూడా తపస్సు చేశాడు, విశ్వామిత్రేశ్వర లింగం ఉంటుంది, ఒకే ఆవరణలో ఉంటాయి ఆ ఇంటి ముందు. ఆ తర్వాత ఆ పక్కనే ఇంకో మందిరం ఉంది, అక్కడ ఈ విమలాదిత్యుడు ఉంటాడు. ఈయన ఏమిటంటే పర్వత దేశమునకు సంబంధించినటువంటి ఒక రాజుగారండి. పూర్వజన్మలో మరి ఏం చేసుకున్నాడు, ఆ కర్మయోగం కుష్ఠరోగం వచ్చింది, వచ్చేయి చెక్వా దార భార్య పిల్లల్ని అందరినీ రాజ్యాన్ని వదిలేసేసి మంత్రులయ్యిందో అప్పచెప్పి వారాణసికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి వారాణసిలో సూర్యభగవానుని ఆరాధించాడు. ఎర్రటి పుష్పాలతో ఆరాధించాలి సూర్యభగవాన్ని, ఎర్ర చందనం, ఎర్రటి పుష్పాలు, గన్నేరు పుష్పాలు, జపా పుష్పాలు, మోదుగ పుష్పాలు, ఎర్ర కలువలు, అశోక పురుష, ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని, రేపు రథసప్తమి వస్తున్నది, అది ఎర్రటి పుష్పాలతో స్వామిని బాగా అర్చన చేయాలి. ఆ రకంగా బాగా రకరకాల నివేదనలు ఇచ్చి, రకరకాల ధూప ఇవన్నీ ఇచ్చి, చక్కగా దానములు, నైవేద్యాలు, ఘృత పాయసం చాలా ఇష్టం, ఆవు పాలతో చేసి నెయ్యితో కలిపినటువంటి పాయసం కూడా స్వామికి నివేదన పాయసం. కారణం వేరే ఉంది, ముందు ముందు మనకు వస్తుంది. ఆయనకు దక్షయజ్ఞంలో పళ్ళు ఊడినాయి, ఆ కారణంగా తినలేడు, అందుకని ఆయనకు వండి మెత్తటి అన్నం నివేదన చేయాలి, పాయసం అందుకని ఇస్తూ ఉంటారు ఆయనకి. అర్ధదానైశ్చ విధివత్ సౌరై స్తోత్ర జపైరపి, సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ కూడా చదివాడు, చదువుతూ ఆ ఆదిత్యుణ్ణి బాగా ఇచ్చేశాడు. వెంటనే అక్కడ సూర్యుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా నీ కుష్ఠరోగం పోతుందిలే అని చెప్పి వరం ఇచ్చేసేసి ఇంకేదన్నా వరం కోరుకో అన్నాడు. ఏం లేదు, నిన్ను ఎవరైతే ఆరాధిస్తే వాళ్లకు వాళ్ళ వంశంలో కూడా కుష్ఠరోగం రాకుండా ఉండాలి, ఇతర రోగాలన్నీ రాకుండా ఉండాలి, దరిద్రం రాకుండా ఉండాలి, ఇంకా ఏ విధమైన మాస్తు కశ్చన సంతాప తద్భక్తానాం సహస్రగో, ఇంకా ఏ విధమైన సంతాపములు రాకుండా ఉండాలి అని వరం కోరుకున్నాడు సూర్యుడు. నేను ఇక్కడే ఉంటానయ్యా, ఈ సూర్య మందిరంలో నీ ఎప్పుడూ ఉండి నువ్వు చెప్పినవన్నీ కూడా కోరినట్లుగా ఇక్కడ నేను అన్నీ కూడా భక్తులకు కలుగజేస్తూ ఉంటానని చెప్పి అన్నారు. సర్వవ్యాధిని, ఇది సర్వవ్యాధులు పోగొడుతుంది, సర్వపాపములను క్షయం చేస్తుందని వరములు ఇచ్చేసి ఆయన కాస్త అంతర్ధానమైనాడు. విమలుడికి కూడా కుష్ఠరోగం పోయిందనమాట, తన ఇంటికి వెళ్ళాడు. ఈ రకంగా విమలాదిత్యుడు వారాణసిలో మనకు శుభాన్ని కలుగు చేస్తాడు. ఆయన దర్శనం మాత్రం చేతనే కుష్ఠరోగం నశిస్తుంది. అంటే అక్కడ కాశీలో ఉండి చర్మరోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సూర్యకుండం, ఇది లోలార్క కుండం, ఈ కుండాలలో ఆదివారాలు స్నానం చేస్తూ రోజు వెళ్ళి పూజ చేస్తే తగ్గడానికి అవకాశం ఉంది. సంపాదిత్యుడికి తగ్గింది, మరి ఇప్పుడు మళ్ళీ ఈయనకు తగ్గింది. ఇత్తం స విమలాదిత్యో వారాణస్యాం శుభప్రద తస్య దర్శన మాత్రేణ కుష్ఠరోగ ప్రణశ్యతి. యశ్చైతాం విమలాదిత్య కథాం వై శృణుయాన్నర ప్రాప్నోతి నిర్మలాం శుద్ధిం చెజ్యతే చ మనోమలై. ఈ విమలాదిత్యుడు కథ వింటేనే మనం శుద్ధిని పొందుతాం, మానసికమైన మలములన్నీ కూడా నశిస్తాయన్నారు. లేకపోతే గంగాదిత్యుడు, ఈ విమలాదిత్యుడు చెప్పాక జంగంబాడి ఎదురు సందులు హరికేశవనం అంటారు ఆ వనాన్నంతా, ఇదివరకు అంతా వనం, ఇప్పుడంటే ఇళ్ళు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నది విమలాదిత్యుడు. మళ్ళీ ఇప్పుడు గంగాకేశవుడు. గంగా అనేది భగీరథుడు ముందు వస్తుంటే వెనక వచ్చింది, ఆయన వెంట కాశీకి వచ్చేసింది. ఆ వచ్చినప్పుడు సూర్యభగవానుడు వచ్చేసాడు, ఆ గంగని స్తోత్రం చేస్తూ అక్కడ నిలబడిపోయినాడు. అప్పటి నుంచి అలాగే ఉండిపోయినాడు, అందువల్ల ఆయన గంగాదిత్యుడు అన్నారు. లలితాఘాటు దగ్గర ఇటు గంగానది ఉంటే ఆ ఒడ్డున అటువైపు తిరిగి ఈయన ఉంటాడనమాట. ఆ గంగాదేవిని నమస్కారం చేసుకుంటూ అక్కడే ఉండిపోయినాడు, అందువల్ల ఆయన గంగాదిత్యుడు అని. తర్వాత ఒకప్పుడు ఏం చేశాడే అంటే యమధర్మరాజు కాశీకి వచ్చాడు, తన పేరుతో ఒక లింగాన్ని స్థాపించాడు. ఆ లింగం పేరు యమేశ్వరుడు. ఒక అక్కడే సూర్యభగవాను కూడా ఆరాధన చేశాడు, అందువల్ల ఆ ఆదిత్యుడి పేరు యమాదిత్యుడు, అక్కడ ఉన్నటువంటి శివలింగం పేరు పక్కనే ఉంటుంది గంగా తీరంలో, యమేశ్వరుడు ఆ ఘాట్ ఉన్నది, ఆయన అక్కడ ఉండి తపస్సు చేశాడు స్నానం చేసి, యమఘాటు అని చెప్పి అంటారు. ఆ యమాదిత్యుడిని అక్కడ ఆరాధిస్తే యమలోకాన్ని చూడరు. ఎప్పుడు ముఖ్యంగా చతుర్దశి, మంగళవారం, భరణి నక్షత్రం కనుక వస్తే మంచిది. ఈ మూడు వస్తే చాలా మహాపర్వం. అక్కడ కనీసం మంగళవారము చతుర్దశి సంవత్సరంలో ఎప్పుడు వస్తే సరే. కాశీలో ఉన్నవాళ్ళు అది మణికర్ణికా ఘాట్ పక్కనే ఉంటుంది. ఏం చేస్తారా అంటే ఉదయం బయలుదేరి వెళ్ళి యమఘాట్లో స్నానం చేసి పితృతర్పణాదులు ఇవన్నీ చేసుకొని ఆ యమేశ్వరుడికి కాస్త అభిషేకం చేసి చేతనయంతలో శక్తి కొలిది వీళ్ళు మంత్రం రాకపోతే నీళ్ళన్నా పోసి బిల్వదళాలు ఉంచి ఆ తర్వాత యమాదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు మనం గంధం అవి సమర్పించుకొని ఎర్రటి పూలదండ ఏదన్నా ఉంటే సమర్పించి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా కాశీలో ఉండి ఈ మూడు కలిసి వస్తే మాత్రం చాలా మంచిది. ఇది యమాదిత్యుని యొక్క ఇదండి. అక్కడ పిండ ప్రదానం కనుక చేస్తే చాలా మంచిది. ఇంకా గయ కూడా వెళ్ళవలసినటువంటి పని లేదుట అక్కడ కనుక చేస్తే. ఇది కాశ్యాం యమే తీర్థే యోగోస్మిన్ శ్రాద్ధమాప్యతే శ్రాద్ధం కృత్వా యమే తీర్థ్వా పూజయేత్వా యమేశ్వరం యమాదిత్యం నమస్కృత్య పితృణాం అదృణో భవేత్. ఆ చతుర్దశి మంగళవారం నాడు అక్కడ స్నానం చేసి ఆయన్ని యమేశ్వరుణ్ణి పూజించి ఇక్కడేమో పితృతర్పణాదులు చేసి యమాదిత్యుణ్ణి చూసి అక్కడ శ్రాద్ధం కనుక పెట్టినట్లయితే పితృరుణం నుండి అంతా కూడా విముక్తులు అవుతూ ఉంటారు. ఈ రకంగా ద్వాదశ ఆదిత్యుల యొక్క వృత్తాంతం చెప్పడం జరిగిందండి. ఒక ఆయన లోలార్కుడు, ఇంకొక ఆయన ఉత్తరార్కుడు, రెండు మూడు ద్రౌపదాదిత్యుడు, సాంబాదిత్యుడు, మయూఖాదిత్యుడు, కకోల్కాదిత్యుడు లేక వినతాదిత్యుడు. ఈ కకోల్కాదిత్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కద్రువ ఏమన్నదంటే వినతతో సఖీ ఉల్క అని అన్నది. అంటే ఓ చెలి ఉల్క పడుతున్నది అక్కడ ఉల్క, దానివల్ల నా శరీరం అంతా మాడిపోతున్నది అని అర్థం. ఆ భయంలోనే సఖీ ఉల్క సఖ్యుల్క అనబోయి కకోల్క అన్నది. ఆ భయంలో మాట తడబడి ఆ కకోల్క అనే పేరుతోటే స్తోత్రం చేసింది వినత. మళ్ళీ ఆమె ఇక్కడ ఆరాధించింది ఆ సూర్యుడికి కూడా కకోల్కాదిత్యుడు అనే పేరు అలా వచ్చిందనమాట. ద్రౌపది ఆరాధించడం వల్ల ద్రౌపది ద్రౌపదాదిత్య, సాంబుడు ఆరాధించి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు సాంబాదిత్య. ఈ సూర్యుడు తపస్సు చేస్తే ఆ కిరణాలు మాత్రమే తప్ప శరీరం కనిపించాలి. ఆయన మయూఖాదిత్యుడు, మయూఖం అంటే కిరణం. తర్వాత అరుణుడు ఇప్పుడు వెళ్ళి అక్కడ తపస్సు చేసి సూర్యసారథి అయినాడు కదా, అందువల్ల అరుణాదిత్యుడు ఆయన ఆరాధించాడు. వృద్ధహరీతుడు ఆరాధించి యవనం తెచ్చుకున్నాడుగా ఈ ముసలాయన, అందువల్ల వృద్ధాదిత్యుడు. అలాగే ఆదికేశవుడికి ఉపదేశం వల్ల ఆదిత్యుడు అక్కడ ఉండిపోయినాడుగా శివార్చన చేస్తూ, అందువల్ల కేశవాదిత్యుడు. వరుణానది తీరంలో అదే వరుణా సంగమంలో ఉన్నాడు. విమలుడనే రాజుగారు కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు ఆర్చించి, ఆయన విమలాదిత్యుడు. గంగ వచ్చినప్పటి నుంచి సూర్యభగవానుడు ఆమెకు స్తోత్రం చేస్తూ నమస్కరిస్తూ గంగా తీరంలో లలితాఘాట్ దగ్గర ఉండిపోయినాడు ఆయన గంగాదిత్యుడు. ఈ రకంగా యమాదిత్యుడు అంటే యముడు ఆరాధించాడు. ఇట్లా 12 మంది ఆదిత్యుల యొక్క కథని మనం చెప్పుకున్నాం. ఈ యాత్ర కాశీలో చేస్తూ ఉంటారు, ద్వాదశ ఆదిత్యుల యాత్ర, అష్టభైరవ యాత్ర. ఇదివరకు ఒకసారి మనం ఇంకోటి అంగయాత్ర అని ఒకటి చెప్పుకున్నాం, విశ్వనాథుడి యొక్క ముఖ్యది చెవేదని. అది దానివల్ల శరీరం పుష్టిగా వస్తుంది, ఎముకలు నరాలు బలంగా లేకపోతే బలం అవుతాయని. అథ ద్విపంచాశత్తమోధ్యాయ అంటే 52వ అధ్యాయం అండి. గభస్తి మాలిని గతే కాశ్యాం కాశీం త్రైలోక్య మోహినీం పునశ్చింతామవాపోచ్యై మందరస్థో మునేహర. సూర్యభగవానుడు వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు, యోగినులు వెళ్ళారు తిరిగి రాలా, సూర్యభగవానుడు వెళ్ళాడు తిరిగి రాలా, వెళ్ళినవాడెవడు కాశీకి మళ్ళీ తిరిగి రావడం లేదు. ఆయనకు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు పరమేశ్వరుడు విశ్వనాథుడు. అక్కడ యోగినులు రాలా, ఈయన రాలా, కాశ్యాహ చిత్రం అత్యంత దుర్లభ. ఏమిటో వాళ్ళు అసలు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ పరిస్థితే నాకేం అర్థం కావట్లేదు. ఏమంజో తాను కిమత్ర చిత్రం యత్ కాశీ మదీయమపి మానసం నిశ్చలం చెంచలయేతి గణనాకేతరే సురే. నా యొక్క నిశ్చలమైన ఉండేటువంటి వాణ్ణి ఎవ్వ చెలించకుండా నన్నే చెలింపజేస్తున్నది ఇక్కడ స్థిరంగా ఉండకుండా. ఇంకా ఇతరుల విషయం చెప్పాలి, ఇతర దేవతల విషయం నేనే కాశీని విడిచిపెట్టి ఉండలేకపోతుంటే ఇంకా ఇతరుల గురించి చెప్పేదేముంది. అదాక్షిషమహం కామం, నన్నే మరి ఈ రకంగా మోహపరుస్తున్నది అంటే అర్థమేంటి? నేనంటే కాముణ్ణి సంహరించిన వాణ్ణి కదా, మన్మధుణ్ణి సంహరించిన వాణ్ణి, అలాంటి నేనే కాశీని విడిచిపెట్టి నేను విరహంతో బాధపడుతున్నాను కదా, ఏం చెప్పాలి? నన్ను బాగా బాధ పెడుతున్నది కాశీని విడిచిపెట్టినటువంటి బాధ. ఇంకా ఎవరిని పంపాలి? సమర్థుడు ఎవరున్నాడు? ఓ ఉన్నాడుగా ఆయన, సృష్టికర్త గారు. నాలుగు ముఖాలు ఉన్నాయి, చతుర ఆనన, నాలుగు ఆననములు గలవాడు, చతురమైన ఆననం గలవాడు, చక్కగా మాట్లాడగలవాడు, వేదవేత్త ఆయన, ఉత్తమ బ్రాహ్మణోత్తముడు ఆయన. ఇంకేముంది, సృష్టికర్త గౌరవంగా పిలిచాడు. పిలిచి అంటున్నాడు, నాయన ఓ బ్రహ్మ, యోగినులు వెళ్ళారు మళ్ళీ రాలేదు, సూర్యభగవానుడు వెళ్ళాడు మళ్ళీ రాలేదు. సా సముత్సుకయేత్ కాశీ లోకేశ మమ మానసం, నాకేమో దాని మీదనేమో చూడాలి చూడాలి అని మళ్ళీ వెళ్ళాలని కుతూహలం ఎక్కువ అవుతున్నది. మామూలు ప్రాకృత జనంలాగా మందరేత్ర రతిర్మే, బాగానే ఉంది మందర పర్వతం, కానీ ఇక్కడ మాత్రం నాకు ఆసక్తి లేదు. ఇక్కడ అన్ని తుచ్చమైనటువంటి చిన్న చిన్న సరస్సులు అవి ఉన్నాయి. అసలే నాభాదిష్ట తథామాం సతాపో హలాహలోద్భవ, విషము నేను మింగినప్పుడు కూడా నాకు ఇంత బాధ లేదయ్యా, ఈ కాశీ విరహం మాత్రం బాగా అతిగా బాధిస్తూ ఉన్నది. నా శిరస్సు పైన చల్లని కిరణములు కలిగినటువంటి చంద్రుడు తన యొక్క అమృత కిరణముల చేత నన్ను సదా తడుపుతూ ఉన్నప్పటికీ కూడా నాకు ఈ కాశీ వియోగ తాపం మాత్రం నేను బయటపడలేకపోతున్నాను. నువ్వు చాలా గొప్పవాడివయ్యా, శ్రేష్ఠుడివి, మహామతి గలవాడివి, నువ్వు కాశీకి వెళ్ళు. బ్రహ్మన్ త్వమేవ తద్వేచ్ఛి కాశీ త్యజన కారణం, నేను ఎందుకు కాశీని విడిచిపెట్టానో నీకు తెలుసు అన్నాడు. ఆయనేగా పంపించింది, నీకు కూడా తెలుసు, నీకు అందువల్ల నన్ను పంపించిన వాడు నువ్వే. ఏమని చెప్పావు అప్పుడు? ఎంతండి అర్ధ నిమిషం, ఈ దేవేంద్రుడి యొక్క కాలమే నా యొక్క కాలంలో సమయంలో అర్ధ నిమిషం అన్నావు. ఇంకా ఈ ప్రజల విషయం చెప్పేదే ఉంది, ఈ రాజు మళ్ళీ మీరు రావచ్చు అన్నాడు. బ్రహ్మగారి కోరిక ప్రకారమును, దివోదాసు యొక్క కోరిక ప్రకారం, తర్వాత రెండవది మందరుడు తపస్సు చేశాడు, ఈ రెండు కారణాల వల్లనేగా వచ్చింది. నేను ఎందుకు కాశీని విడిచానో నీకు తెలుసు. ఎంత మందబుద్ధి అయినా చెప్పబోయా నువ్వు కాశీని విడిచిపెడతాటయా నువ్వు చెప్పు. అజ్జైవ కిం నగచ్చేయం, నేను నా మాయతో నా శక్తితో నా అంటే పార్వతీదేవితో కూడి నేను ఇప్పుడు కాశీకి వెళ్ళగలను, కానీ దివోదాసు స్వధర్మంలో ఉన్నాడయ్యా, ఆయన ఉండగా ఆయన్ని తిరస్కరించి నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆ ధర్మబద్ధుడైనటువంటి రాజుని తొలగించడం నాకు ఇష్టం లేదు. విధే సర్వ విధేయా, నీకు అన్నీ తెలుసయ్యా, నువ్వు విధివి, అందరికీ వ్రాతలు రాసేవాడి నువ్వే కదా, తలవ్రాతలు, నువ్వు అన్నీ ఆలోచించి నువ్వేం చేయాలో చేసి చిన్నగా నన్ను మళ్ళీ కాశీకి వెళ్ళేటట్లుగా చేయన్నాడు. నీకు శుభం అవుతుంది, బాగానే ఉంది, ఇప్పుడు సమయం కూడా బాగుంది, వెళ్ళిరా అన్నాడు. బ్రహ్మ శివుని యొక్క ఆజ్ఞ తీసుకున్నాడు, శిరసా వహించి వారణాసికి వెళ్ళాడు. వెంటనే అనుకున్నట్టు, నా హంసవాహనం ఉన్నందుకు ఇవాళ సార్థకం అయింది అన్నాడు. ఏదైనా మనకు వాహనాలు ఉంటే సార్థకం ఎప్పుడండి, పుణ్యక్షేత్రాలకు వెళితే ఆ వాహనములు సార్థకం అవుతూ ఉంటాయి. ఏ స్వామివారు జగద్గురువులు వచ్చారనుకోండి, వాహనాలు ఉన్నాయి మీలో ఎవరికైనా, ఆ వాహనంలో స్వామివారిని తీసుకొచ్చారనుకోండి, ఆ కారు అప్పుడు అసలు అది జన్మ సఫలం అవుతుంది మీ కారు, అలా సత్పురుషులు కనుక ఎక్కినట్లయితే. అలాగే ధనం ఉన్నప్పుడు, సత్కార్యములకు వినియోగించినప్పుడు ఇది అవుతుంది. నాకు హంసయానం ఉన్నందుకు ఈనాడు కాశీకి వెళ్ళే అదృష్టం నాకు కలిగింది. కాశీ ప్రాప్తవు యత ప్రోక్త అంతరాయ పదే పదే, పండితులు ఏమని చెబుతున్నారంటే కాశీకి వెళ్ళే వాళ్ళకు ఎప్పుడు విఘ్నాలు కలుగుతాయంటూ ఉంటారు. నేను వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళడం కుదరటంలా నాకు. సరే ఎట్లాగైతే ఇవాళ నా కన్నులు అంటే దర్శిస్తాయి కదా, దృష్టి దర్శించేవి ఏవో అవి ఇవి దర్శిస్తున్నాయి, ఇవాళ కాశీని దర్శిస్తే నా దృష్టి ఉన్నదే, నేత్రములు ఇవి ధన్యములవుతాయి అని చెప్పి నేను అనుకుంటూ, ఇది ఆనంద యదేశ ఆనందవాటిగా, అది ఆనంద నిలయం అది. స్వయం సించది యామద్భిహి స్వాభిహి స్వర్గతరంగిణి, అక్కడ స్వర్గతరంగిణి తన కిరణాలతో తడుపుతూ ఉంటుంది ఆ ప్రదేశాన్ని. అది ఆనంద, అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ ఆనందమయములు, అక్కడ ఉన్న జనమంతా కూడా ఆనంద స్వరూపులే, అంటే పరబ్రహ్మ స్వరూపులే. నిర్విశంతి సదా కాశ్యం ఫలాని ఆనంద, కాశీలో ఉండే పండ్లు కూడా ఆనందమును కూర్చేవే. అక్కడ ఉన్న కాశీ ఉన్నదే సదైవ ఆనందభూ, అది ఆనంద భూమి. అక్కడ శివుడు కూడా ఉన్నాడే ఆనందమును అనుగ్రహించేటువంటి వాడు. కాశీలో ఉన్నటువంటి జంతువులు అంటే ప్రాణులన్నీ కూడా ఆనంద స్వరూపులే. అందువల్ల చరణవు చరితం విత్తస్తావేవ కృతిన, పుణ్యాత్ములున్నారే ఆ కాశీకి వెళ్ళే వాళ్ళ చరణములే సార్థకం అవుతాయి, ఆ విశ్వభర్త యొక్క పురికి వెళ్ళేటువంటి వాళ్ళే. ఆయన్ని గురించి ఎవరైతే వింటారో వాళ్ళ చెవులే వేదములన్నీ విన్నట్లు అంతటి ప్రసిద్ధిని పొందుతూ ఉంటాయి. ఆయన కాశీని గురించి ఎవరు మనస్సులో గనక స్మరిస్తారో సర్వమంత్రములను స్మరించినటువంటి ఫలం వస్తుంది. ఏనా అనుమన్యతే చేష కాశీ సర్వప్రమాణభూ, ఎవరైనా కాశీకి వెళుతుంటే అనుమతిస్తే చాలు వాళ్ళు బుద్ధిమంతుల్లోనికల్లా బుద్ధిమంతులై బుద్ధితో విరాజిల్తూ ఉంటారు. ఏతద్ధూర్జటేర్ధామా ధ్రువం స్వవిషయీకృతం వరం తృణాని ధాన్యాన్ని తాని వాచ్యాహ తాన్యపి కాశ్యాం యాని ఆపతంతిహ నజనా కాశ్య దర్శనా. అక్కడి నుంచి ఎగిరి వచ్చే గడ్డి పరకలు కానీ ధాన్యములు కానీ గాలికి ఎగురుస్తే అవన్నీ కూడా చాలా గొప్ప పవిత్రమైనటువంటివి. కాశీని చూడని వాళ్ళు మాత్రం కాదు, వీటికంటే అక్కడున్న గడ్డి పరకలు ధాన్యములే గాలికి ఎగిరొచ్చినవే చాలా పుణ్యప్రదమైనటువంటివి. ఇవాళ నా ఆయుర్దాయం ఉన్నందుకు, పరార్థద్వయం ఉన్నది నాకు ఆయుర్దాయం, అది ఇప్పుడు ఈ ఆయు ఉన్నందుకు ఇది సఫలమైపోయింది. ఇంతవరకు ఉన్నదే కాశికా పురిని నేను వెళ్ళలేదు. అహోమే ధర్మ సంపత్తి, ఇవాళ నాకు నా ధర్మ సంపత్తి ఏమని చెప్పాలి, నా భాగ్య గౌరవం ఏమని చెప్పుకోవాలి. ఈనాడు ఎంతకాలం నుంచో నేను అనుకుంటూ ఉన్న కాశీని చూడబోతున్నాను. అజ్యమో తపనో తపో వృక్ష మనోరథ ఫలైరలం, నేను ఎన్ని తపస్సులు చేశానో ఆ తపోవృక్షము యొక్క మనోరథ ఫలం ఇవాళ పండింది. ఆ వృక్షమునకు ఏమిటి శివభక్తి అనే నీళ్లతో పెంచాను తపోవృక్షాన్ని. ఇప్పుడు ఆ వృక్షం పండ్లు కాసి నా మనోరథ పదాలని పండించింది. మయా యాధాయి యథాయి బహుధా సృష్టి, నేను చాలా సృష్టి అన్ని రకరకాల సృష్టి చేశాను కానీ పరమన్యాదృశి కాశీ స్వయం విశ్వేశ నిర్మిత, కాశీ మాత్రం నా సృష్టిలో లేదు, స్వయంగా విశ్వేశ్వరుడి చేత నిర్మింపబడింది అని చాలా సంతోషంతో బ్రహ్మగారు వారాణసికి వెళ్ళినాడు. ఎలా వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వెళ్ళినాడండి. నీరును తో అక్షతలు కలిపి అన్నమాట, అంటే ఆర్ద్రాక్షతలు అంటాం, చేతిలో ఆర్ద్రాక్షతలు ఉంచుకొని స్వస్తి మంత్రాలు చదువుకుంటూ దివోదాస్ మహారాజు గారి దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు. ఆయన నమస్కారం చేశాడు రాజుగారు, ఈయనకు మంచి ఆసనం ఇచ్చాడు, కూర్చున్నాడు, ఈయన గౌరవించాడు. అప్పుడు ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మగారు దివోదాసుతో అంటున్నాడు, భూపాల బహుకాళీనోస్మి అహమత్ర చిరంతన. ఓ రాజా, దివోదాస మహారాజా, నేను ఇప్పటివాణ్ణి కాదయ్యా, చాలా పెద్దవాడిని, చాలా కాలం నుంచి నేను ఉన్నానయ్యా, చాలా పురాతన నుండి నేను చాలా కాలం నుంచి ఉన్నానయ్యా, నువ్వు నన్ను నువ్వు ఎరగవు కానీ నువ్వెవరో నాకు తెలుసు అయ్యా, నువ్వు రిపుంజయుడు అని నీ పేరు, నీకు నిన్ను గురించి నాకు అంతా తెలుసు, నేను వందలాది మందిని చూచానయ్యా, దక్షిణలు ఇచ్చి మరి యజ్ఞములు చేసినటువంటి జితేంద్రియులైనటువంటి వాళ్ళని చేసిన వాళ్ళని, అలాగే అనేకటువంటి యుద్ధాలు చేసినటువంటి వాళ్ళని, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య హరిషడ్వర్గములు జయించిన వాళ్ళని, మంచి శీలం గల వారిని, మంచి సత్వగుణ సంపత్తితో ఉండేటువంటి వాళ్ళని, వేదములన్నీ బాగా చదివిన వాళ్ళని, రాజనీతి కలిగినటువంటి వాళ్ళని, దయా దాక్షిణ్యములందు నిపుణులైన వాళ్ళని, సత్యవ్రత పరాయణులని, క్షమ కలిగినటువంటి వాళ్ళని, గంభీరమైనటువంటి వాళ్ళని, రోషమును జయించినటువంటి వాళ్ళని, శూరులైనటువంటి వాళ్ళని, సౌమ్యమూర్తులు ఇలాంటి గుణములు కలిగినటువంటి కీర్తివంతులైనటువంటి వాళ్ళను చూచానయ్యా, నీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారయ్యా పవిత్రులు రాజుల్లో, నీ వంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని తప్ప నేను చూడలేదు. నీకు ప్రజలే కుటుంబం, బ్రాహ్మణులే దైవం, నువ్వు బాగా ఇదివరకు తపస్సు చేశావు, ఆ తపస్సే నీకు సహాయం, ఆ తపస్సుతోటే నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు, ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా, నువ్వు చాలా ధన్యుడు అయ్యా, చాలా గౌరవింపదగినటువంటి వాడివి, నీ గుణముల చేత పూజింపదగిన వాడి, దేవతలు కూడా నిన్ను చూచి భయపడుతూ ఉంటూ ఉంటారయ్యా, కిన్న స్తుత్యా తవ నృప ద్విజానామపి ద్విజానాం అస్పృహావతాం కిం, అయినా నిన్ను స్తోత్రం చేస్తే నాకు వచ్చేదే ఉంది, నేనేమో బ్రాహ్మణుణ్ణి, బ్రాహ్మణులంటే నాకే కోరికలు ఉండవు, అవి కావాలి ఇవి కావాలి అభోగాలు కావాలని ఉండకూడదు బ్రాహ్మణుడికి, మాకు అందువల్ల కోరికలు లేని వాళ్ళం, నేను బ్రాహ్మణుణ్ణి, నిన్ను స్తోత్రం చేస్తే నాకు వచ్చేది ఏమీ లేదు కానీ నీ గుణములు కారణంగా నేను అలా స్తోత్రం చేస్తున్నాను, నేనేదో ఆశించి మాత్రం నిన్ను స్తోత్రం చేయటం లేదు. సరే ఈ విషయాలు అలా ఉంచుదాం, ప్రస్తుతానికి వద్దాం మనం. నేను ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నానయ్యా రాజా, నీవేమన్నా సహాయం నాకు కొద్దిగా చెయ్యి అన్నాడు. తయా రాజన్వతి చేశావని సర్వార్థి భాజనం, నువ్వు రాజుగా ఉంటుంటే ఈ భూమి సర్వసంపదలతో విరతిల్లుతున్నదయ్యా. నా దగ్గర న్యాయంగా సంపాదించిన ధనం ఉన్నది, కానీ ఏదో కొద్దిగా ఉన్నది. ఈ నీ రాజధాని ఉన్నదే దివోదాస్తో అంటున్నాడు. నీ రాజధానిలో అంటే ఈ కాశీనగరం, ఇది కర్మభూమిలో చాలా గొప్పదయ్యా. ఇది ఇక్కడ ఏ యజ్ఞయాగాది కర్మలు కాదు, ఏమి చేసినప్పటికీ కూడానే అది అక్షయంగా ఉంటూ ఉంటుంది. ఎప్పటికీ ప్రళయకాలంలో కూడా చేసినటువంటి కర్మ కానీ పుణ్యం కానీ క్షయం కాదు. ఎవరైనా నీతిగా మంచి మార్గంలో సంపాదించినప్పుడు ఆ ధనం ఉందే, కాశీలో కనుక వినియోగించినట్లయితే, వినియోగించకపోయినట్లయితే తర్వాత వాళ్ళు అది కష్టాలకే కారణమవుతూ ఉంటుంది. మహిమానం పరం కాశ్య కోపి వేదన భూపతే, ఈ కాశీ మహిమను గురించి ఎవరికి తెలియదయ్యా. ఒక్క ముక్కంటి అయినా పరమేశ్వరుడికి, ఆ శివుడికి మాత్రమే, అందరికీ జ్ఞానమిచ్చే ఆ ప్రభువుకు మాత్రమే తెలుసు. నువ్వు చాలా ధన్యాత్ముడు అనుకుంటున్నాను బహుజన్మలలో చేసినటువంటి పుణ్యం వల్ల. అలా అందువల్లనే నువ్వు విశ్వనాథుడైనటువంటి ఆయన యొక్క రాజధాని అయిన కాశీని నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావయ్యా. ఇంతకంటే నీ అదృష్టం ఏమని చెప్పాలి. ఈ కాశీ అనేటువంటిది ముల్లోకముల యొక్క సారం అయ్యా, మూడు వేదముల యొక్క సారము, తర్వాత ఇది మోక్ష సారము అని చెప్పి మహర్షులందరూ కూడా నిర్ణయించి చెప్పారేమో. విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే నువ్వు ఈ నగరాన్ని పరిపాలించగలుగుతున్నావు. ఏకస్యాపి అవనాత్ కాశ్యాం త్రైలోక్యమవిధం భవేత్, కాశీలో ఒక్కడిని రక్షిస్తే ముల్లోకములను రక్షించినట్లే అవుతుంది. నేను మరొక్క విషయం కూడా నీ మేలు కోరి నేను చెప్పదలుచుకున్నాను. కొద్ది ప్రీణనీయ సదైవైకో విశ్వేశ సర్వకర్మభి, ఇది విశ్వేశ్వరుని యొక్క రాజధాని అయ్యా. ఆ విశ్వేశ్వరుని మాత్రం అన్ని కర్మల చేత సంతోషపెట్టునాయన. అన్యదేవధియా రాజన్ విశ్వేశం పశ్చమా క్వచిత్, ఇతర దేవతుల్లాగా ఆ రకమైనటువంటి బుద్ధితో నువ్వు విశ్వేశ్వరుని మాత్రం భావన చేయవాకు. బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇదంతా కూడా ఆ గంగాధరుని యొక్క లీలయ్యా, ఇదంతా క్రీడ. నేను బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా దేశక్షేమం కోరుకున్నవారు, రాజుల యొక్క క్షేమం కోరుకున్నటువంటి వాళ్ళు, హితముపదేశించవలసినటువంటి ధర్మం బ్రాహ్మణులకు ఉంటుంది. అందువల్ల నీకు నేను చెబుతున్నానయ్యా హితం, లేకపోతే నాకెందుకు ఈ విషయాలన్నీ, ఈ చింతతో నాకేమిటి పని, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పి మౌనంగా ఉండిపోయినాడండి. మొత్తం మీద జాగ్రత్తగా సూచించాడు విశ్వనాథుడిని గౌరవించు అని. అప్పుడు అంటున్నాడు, ఇది జోషం స్థితం విప్రం ప్రత్యువాచ నృపోత్తమ, దివోదాస్ అంటున్నాడు, సర్వం మయా హృది ధృతం యత్వయోక్తం ద్విజోత్తమ, నువ్వు చెప్పిన విషయాలన్నీ నా హృదయంలో ఉంచుకుంటానయ్యా అన్నాడు. నువ్వేవైతే చెప్పావో ఇవన్నీ నా హృదయంలో పదిలపరుచుకొని జాగ్రత్తగా ఉంచుకుంటానయ్యా అన్నాడు. రాజంటున్నాడు, నీకేం కావాలో కోరుకొని దాసుణ్ణి, నా సర్వకోశాధికారం అంతా నీ అధీనం పొమ్మనం అన్నాడండి. నీ ఇష్టం అన్నాడు, నీ కోరికలన్నీ నెరవేరినట్లే, నన్ను అడగవలసిన పనుల నీకేవి కావాలో అవి కోశంలో నుంచి తెప్పించుకోవటం, నా వాళ్ళందరూ నీకు చెప్పినట్లు వింటారు, మంత్రులు ఏంటి వాళ్ళేంటి వీళ్ళేంటి, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అధికారులు వాళ్ళు వీళ్ళు, నీ ఇష్టం కావాల్సిన సదుపాయాలన్నీ చేయించుకో, ఈ కోశం నీదే పొమ్మనం. నేను ఊరికానే నా స్వార్థం మాత్రం ఏమీ లేదు, నేను ఏదో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాను కానీ బ్రాహ్మణోత్తమ స్వార్థం మాత్రం నాకు ఎప్పుడూ లేదయ్యా. నేను ఎప్పుడు నా కొడుకులతోటి భార్యలు తర్వాత ఈ దేహంతో పరోపకృతి కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను రాజ్యాం కృతక్రియాభ్యోపి తీర్థేభ్యోపి సమంతత ప్రజాపాలనమే వైకో ధర్మ ప్రోక్తో మనీషిభి, రాజులైనటువంటి వాళ్ళు యజ్ఞయాగాదులు చేయటం కంటే ప్రజాపాలనే ముఖ్యమయ్యా. వాళ్ళు ఇవన్నీ గుర్తుంటే ప్రజాపాలన ఏమవుతుంది. అందువల్ల నేను రాజులైనటువంటి వాడికి యజ్ఞక్రియాదుల కంటే తీర్థయాత్రలకు తిరగటం కంటే ప్రజాపాలనమే ధర్మం అని పండితులు చెప్పగా విన్నాను. దివోదాస్ చెబుతున్నాయండి కాశీరాజు. ప్రజాసంతాపజోవన్నీ వజ్రాగ్నేరపి, ప్రజలు కనుక బాధలు కలిగితే వాళ్ళు కనుక ఆ అగ్ని ఉన్నదే పిడుగు వజ్రాగ్ని కంటే కూడా, పిడుగుపాటు కంటే కూడా చాలా భయంకరమైందయ్యా. దానివల్ల ఒకడు దస్తాడు, ఇద్దరు ముగ్గురు దస్తారు వజ్రాగ్నితో, రాజ్యం శరీరం కులము నాశనం అవుతుంది ప్రజలు కనుక ఆ ప్రజా తాపంతో తాపాగ్ని వల్ల. యదవాప బృధా చిన్నాసుర్భవేయంది జషత్తమ, తదా నేను ఎప్పుడైనా యజ్ఞ యాగాదులు చేసి అవబృధ స్నానం చేస్తే ఏదో గొప్ప ఫలితం అంటారు కదా, ఆ యజ్ఞ అవబృధ స్నానం చెయ్యాలనుకున్నప్పుడే నేను ఆ పనులు చేయను, బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా పూజించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటాను నేను. బ్రాహ్మణ భక్తి అన్నమాట బాగా ఉంది ఇతనికి. హవనం బ్రాహ్మణముకే, నేను అగ్నిహోత్రంలో హవిస్సును చేయనయ్యా, బ్రాహ్మణ ముఖంలో హవిస్సు చేస్తాను, బ్రాహ్మణులకు బాగా అన్నదానాలు భోజనాలు ఏర్పాటు చేస్తుంది. మన్యే కృతక్రియాభ్యోపి, నా ఉద్దేశ్యంలో అనే వందలాది యజ్ఞములు చేయటం కంటే ఈ బ్రాహ్మణ ఏది చరణములను కడిగి నీళ్లు చల్లుకోవటం, త్రాగటం, ఈ భోజనాలు పెట్టడం, ఇదే నేను చాలా యజ్ఞఫల అనేక యజ్ఞముల కంటే గొప్పదని అనుకుంటున్నాను. నా కోరికలన్నిటిలోనికి ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటుంటున్నాను. నాకు ఒక్క విషయం నాకు మనస్సులో ఉందయ్యా, నేను ప్రజల కొరకే నేను జీవిస్తున్నా, ప్రజల కొరకే నా పరిపాలన, ఇందులో నా స్వార్థం లేదు. ఎవడైనా వచ్చి నా శరీరం అడిగితే వాడికి త్యాగం చేద్దామనుంది, ఇంతవరకు ఎవ్వడూ రావట్లేదయ్యా. అహో అహో బిర్భ అదే అద్యాపి మార్గణ కోపి ద్రష్టవ్య స్వతనోరపి, నా శరీరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎవడు వచ్చి అడగటలా, ఆ రాజ్యంలో ఎవరికి ఏది లేనిది లేదు, అందరూ హాయిగా సమృద్ధిగా ఉన్నారు, ఎవరు వచ్చి అడగటలా. అహో అహో విర్భూత ఫలితో, ఇన్నాళ్లకు నా మనోరథం నెరవేరింది, నువ్వు వచ్చావయ్యా నా దగ్గరికి మా ఇంటికి, కించిత్ ప్రార్థయితుం ద్విజా, నువ్వే ఒక్కడికోదో కొద్దిగా అడగడానికి వచ్చావు, యజ్ఞం చేస్తున్నాను సహాయం కావాలని. బ్రాహ్మణ వినవయ్యా, భాయిగా బాగా దక్షిణలు ఇచ్చుకో, బాగా అంద చక్కగా చేసుకో, సర్వ వస్తువులు నీకేమీ ఇక్కడ లోపం లేవు అని ఈ రకంగా మాట్లాడేటప్పటికీ సంతోషించి బ్రహ్మగారు ఇంకా యజ్ఞ సంభారములన్నీ ప్రారంభించాడు. ఈ రాజర్షి దివోదాసు సహాయం బాగా పొందాడు, 10 అశ్వమేధ యాగాలు చేశాడండి, 10 అశ్వమేధ యాగములు అక్కడ చేశాడు, కాశీలో చేశాడు. ఆకాశం నల్లగా ఎందుకుందయ్యా అంటే ఆయన చేసినటువంటి యజ్ఞాలలో హోమధూమం అంతా పైకి ఎగబాకి అప్పటిదాంచి ఇప్పటిదాకా అంతకు నీలంగా ఉన్నది అని ఉత్ప్రేక్షిస్తున్నాడు. ఇక్కడ అంతగా హోమధూమం అంతా నిండిపోయింది అని అర్థం అన్నమాట. తీర్థం ఆ ప్రాంతానికి దశాశ్వమేధ తీర్థము అని భూమండలంలో ఈ జగత్తులో ప్రఖ్యాతం వచ్చిందయ్యా వారాణసిలో దానికి. అసలు అప్పుడప్పటికి గంగరాల ఈ బ్రహ్మగారు అక్కడ చేసేటప్పటికీ గంగానది అప్పటికి రాలా, అక్కడ రుద్ర సరోవరం అని ఉండేది. ఇప్పుడు ఆ రుద్ర సరోవరమే ఈ దశాశ్వమేధ ఘాట్లోనే సీతలాదేవి మందిరం అని ఉంది. చాలా సీతలాదేవి మందిరాలు కాశీలో ఉన్నాయి, అన్నిటిలోనికి ఇది మొట్టమొదటి నుంచి ఉన్న మందిరం అనమాట. కొద్దిగా ఎత్తులో ఉంటుంది, ఒక 10 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ మందిరం దశాశ్వమేధ ఘాట్లో. పైన అన్ని ఘాట్లలోనికెల్లా హారతులు అక్కడే కదా, దశాశ్వమేధ ఘాట్లోనే కదా మనం చూచేది బాగా ఉండేది. ఆ దశాశ్వమేధ ఘాట్లో ఆ శీతల మందిరంకు క్రింద కొద్దిగా యువతల ఘాట్లో ఒక చిన్న వాకిలు ఉంటుంది, అప్పుడప్పుడే తీస్తారు, కొన్ని వారాల్లో రాసి ఉంటుంది అక్కడ హిందీలో. లోపలికి వెళ్ళాలి, వంగి వంగి వెళ్ళాలి ఆ సందులో నుంచి. అక్కడ ఆ తీర్థం ఉన్నట్లు చెబుతారు, రుద్ర సరోవర తీర్థం ఉందని. అక్కడ ఎవడో ఒక ఆయన కూర్చొని ముసలాయన చెబుతూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం ఆ రుద్ర సరోవర తీర్థం లేదు, అప్పుడు అక్కడ రుద్ర సరోవర తీర్థం ఉంది. తర్వాతనే దశాశ్వమేధికం పశ్చాజ్జాతం విధి పరిగ్రహాత్, అక్కడ ఇదివరకేమో రుద్ర సరోవరం అనే గొప్ప తీర్థం ఉన్నది, దానివల్ల ఆ ఘాటుకి ఆ ప్రాంతానికి ప్రాముఖ్యం వచ్చింది. తర్వాత బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేశాడు, ఆ తర్వాతనే భగీరథుడి ప్రయత్నం వల్ల గంగా నది కూడా అక్కడికి వచ్చింది. అందువల్లనే ఆ ప్రాంతం అత్యంత పుణ్యప్రదమైంది, ఉత్తమోత్తమమైన తీర్థంగా అది ప్రఖ్యాతిగాంచింది దశాశ్వమేధ తీర్థం. పంచగంగా స్నానాల్లో ఈ దశాశ్వమేధ తీర్థం కూడా చాలా ముఖ్యాతి ముఖ్యమైనది. అక్కడ విధిర్ దశాశ్వమేధేశం, అక్కడ దశాశ్వమేధేశ్వర లింగమును స్థాపించాడు. ఆ శీతలా మందిరంలోనికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ అమ్మవారిని చూస్తాం, మధ్యలో ఉంటుంది, ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం గంగ ఏమో తూర్పు వైపు ఉంటుంది, దక్షిణపు వైపుకి వస్తాం. అక్కడ ఇంత ఎత్తేమో గోడ ఉంటుంది, ఆ గోడ లోపల అమ్మవారి మందిరంలో ఈ పక్కన మందిరం ఇది ఉంటుంది, ఏది దశాశ్వమేధేశ్వర లింగం ఇక్కడ ఉంటుంది. అందరూ తేనెలు ఈనెలు అన్నీ పోస్తూ ఉంటారు, పంచామృతాలు ఈ తేనెటీగలు ఆ టీగలు ఈటి అవన్నీ అక్కడ ముసిరి ఉంటూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్నది దశాశ్వమేధేశ్వరులని. అక్కడ స్థితవాన్నగతో జాపి క్వాపి కాశీం విహాయతు, అక్కడే ఉండిపోయినాడు ఆయన కాశీని విడిచిపెట్టకుండా. రాజ్యో ధర్మరథేస్తస్య ఛిద్రం నా వాప, ధర్మరాజ్య పరిపాలన అండి, దేవదాసుల రాజ్యంలో ఏమి లోపం కనిపించలే ఆయనక. మరి ఏం చేయాలి ఇప్పుడు? కాశీ వచ్చా, రాక రాక వచ్చా, జన్మజన్మల పుణ్యం ఫలించి మళ్ళీ కాశీని విడిచిపెట్టి వెళ్ళటమా? ఆయన తెలుసు కదా కాశీ ప్రభావం. ఇదివరకు కూడా అనేక సార్లు కాశీ ప్రభావాన్ని శివశర్మతో ఒకసారి చెప్పాడు. విశ్వేశ్వరుడు శివుణ్ణి ధ్యానం చేస్తూ బ్రహ్మేశ్వరుడు అని ఒక లింగం స్థాపించారు. దశాశ్వమేధ ఘాట్లో కూడా బ్రహ్మేశ్వరం ఉంది కానండి, ఆయన స్థాపించిన లింగం కొద్దిగా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అటు వెళ్తూ ఉంటే అక్కడ ముందు భరద్వాజుడు స్థాపించిన లింగం భారద్వాజేశ్వరుడు వస్తుంది. దాని తర్వాత ఒక స్కూల్ ఉంది ప్రస్తుతం అక్కడ, ఆ స్కూల్ లోపల ఈ బ్రహ్మేశ్వర లింగం ఉంది. అక్కడ అమ్మవారు బ్రాహ్మీదేవి కూడా ఉన్నది. క్రిందకు దిగాలి. చెప్పన్న వినాయకుల్లో ఇంకొకరు కూడా ఉన్నాడు, మెట్లు దిగి క్రిందకు వెళ్ళాలి. స్కూల్ నడుస్తూ ఉన్నది అక్కడ. ఆ బ్రహ్మేశ్వర లింగాన్ని కూడా ఆయన స్థాపించాడు. శీతలాదేవి మందిరానికే ముందు ఒక లింగం ఉంటుంది, అమ్మవారి ముందు ఉంటుందన్నమాట. లోపలికేమో రానివారు, సరే పట్టుబట్టలు కట్టుకున్నప్పుడు నేను వెళ్తూ ఉంటాను అనుకోండి, ఆ మొత్తం మీద ఏదో రాణిస్తూ ఉంటారు, తొందరగా వెళ్ళి కాసిన నీళ్లు వేసి వస్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడల్లా. ఆ శీతలాదేవి అక్కడ ఉన్నది ఏంటంటే దశహరీశ్వరుడు. ఈ దశాశ్వమేధేశ్వరుణ్ణి, దశహరుడు అంటే దశవిధ పాపములు పోతాయి అన్నమాట. జ్యేష్ఠమాసంలో ఆ 10 రోజులు కూడా ఆ అక్క దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేస్తూ ఈ దశాశ్వమేధేశ్వరుణ్ణి దర్శించాలి. శీతలామాతను చూచి దశాశ్వమేధేశ్వరుని చూడాలి. ఒక్కరోజు పాడ్యమైన చేస్తే 1 జన్మ పాపం, విదయనాడు చేస్తే 2 జన్మల పాపం, తృతీయనాడు 3 జన్మలు, చతుర్థి నాడు 4 జన్మలు, పంచమి నాడు 5 జన్మలు, షష్ఠి నాడు 6 జన్మలు, సప్తమి నాడు 7 జన్మలు, అష్టమి నాడు 8, నవమి నాడు చేస్తే 9, దశమి నాడు చేస్తే 10 జన్మల పాపాలు పోతాయి. చేయవలసిన విధానం ఇదివరకు గంగా మహాత్యంలో మనకు వచ్చింది. ముఖ్యంగా సంకల్పం చెప్పుకున్నా చేయాలి. అక్కడ జలచరాలు అవి తినడానికి ఏదో ఒకటి లోపల వేయాలి. అందువల్ల మనం కొంతమంది అండి, కొన్ని చోట్ల బొంగులు ఉంటాయి గంగానదిలో, కొంతమంది ఏవో అక్కడ అమ్ముతూ ఉంటారు, అవి కాస్తానే వేస్తూ ఉంటారు. రకరకాల పక్షులు వచ్చి ఆ నీళ్ళలో పడుతున్నా వెంటనే పట్టుకొని వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బొంగులు ఎందుకయ్యా అంటే ఇగో పక్షులు అక్కడ నిలబడి మనం ఏదైనా వదిలి వేస్తే తింటాం కొరకు అనమాట. ఎట్లా ఒక్కసారి వచ్చేసేస్తాయి. మనం ఏదైనా ఏ కారపూస కానీ ఏమన్నా కనుక అట్లా వేసామంటే చాలు, ఎట్లా వస్తాయో చూడడానికి వీళ్ళు. అక్కడ బ్రహ్మేశ్వరలింగాన్ని స్థాపించి నిలిపోయినాడు. కప్రాప్య కాశీం దుర్మేధాహ పునశ్చక్తుమిహేహతే, కాశీకి వచ్చి సరైన మేధస్సు లేనటువంటి వాడు వెళ్లాల్సిందే, దుర్బుద్ధి గలవాడే కాశీని విడిచిపెట్టి ఎవడెళ్తాడు? ఎందువల్ల అనేక జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి ఆ కర్మ వాసనలను తొలగించేటువంటిది కాశీక్షేత్రం, అందువల్ల దాన్ని దుర్బుద్ధి మాత్రమే విడిచిపెట్టి వెళ్తాడయ్యా. విశ్వసంతాప సంహర్తు స్థానే విశ్వపతే స్తను సంతాప్య ఇతరాం కాశ్యా విశ్లేషయ మహాగ్నినా. విశ్వ ప్రపంచంలో ఉండే సంతాపము, అందరి యొక్క సంతాపములను పోగొట్టేటువంటి భగవాన్ విశ్వనాథుడి యొక్క శరీరము ఈ కాశీ. ఈ కాశీని విడిచి ఆయన బాధపడటం బావుగానే ఉన్నది. విశ్వనాథుడు అంత బాధపడుతున్నాడు కదా, ఇంత మహిమ ఉంది కాబట్టి, ఆయన శరీరం కాబట్టే ఈ కాశీని విడిచి అంత బాధపడుతున్నాడు ఆయన. ప్రాప్య కాశీం త్యజేజ్యస్తో సమస్త అఘౌఘనాశిను, సమస్త పాప సముదాయమును నశింపజేసే కాశీకి వచ్చి కూడా మళ్ళీ విడిచిపెట్టే వెళ్ళాడంటే నృపశు సపరిజ్ఞేయ, వాడు నరపశువుగా తెలుసుకోవాలి. మహాసౌఖ్యం రాబోతూ ఉంటే మోక్ష సౌఖ్యం దాన్ని కాదంటున్నాడనమాట వాడు. నిర్వాణ లక్ష్మిని కోరినటువంటి వాళ్ళు దీన్ని విడిచిపెట్టి సంసార దుర్గతిలో ఎందుకు పడతారయ్యా? కాబట్టి కాశీ మాత్రం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లనే కాశీ ప్రాప్తి కలుగుతుంది. అటువంటి అనుగ్రహం వల్ల కలిగిన కాశీ ప్రాప్తి కలిగే కాశీని విడిచిపెట్టవద్దు. ఎవడు కాశీని విడిచిపెట్టి మరొక చోటికి వెళ్తాడో ఆ దుర్బుద్ధి తన చేతిలో ఉన్నటువంటి ఆ మోక్షాన్ని, మోక్ష ఫలాన్ని దార విడుచుకున్న వాడి కింద లెక్కయ్యా. నిబర్హిణి అఘౌఘస్య పాపములను నశింపజేసేటువంటిది, చక్కటి పుణ్యమును వృద్ధింపజేసేటువంటిది అటువంటి కాశీని విడిచిపెట్టి దుర్మేధస్సు కలిగినటువంటి వాడే మోక్ష సుఖప్రదయ అయినటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్తాడే. సత్యలోకంలో ఈ సౌఖ్యం లేదు, విష్ణులోకంలో ఈ సౌఖ్యం లేదు. అలాంటి సౌఖ్యం ఒక్క 1/2 నిమిషం కాశీలో ఉంటే వస్తుందయ్యా. యత్ సౌఖ్యం లభ్యతే కాశ్యాం నిమేష 1/2 నిషేవణాత్, వారాణసీ గుణగణ నిర్ణీయ ద్రువీణ అని ఈ రకంగా వారాణసి మహిమను గురించి ఆలోచన చేసి బ్రహ్మగారు మందరగిరి నపున ప్రత్యగాన్మునే, మందరగిరికి వెళ్ళలేదండి, మళ్ళీ అక్కడే ఉండిపోయినాడు. కాశ్యాం దశాశ్వమేధస్య సర్వతీర్థ శిరోమణి దశాశ్వమేధం అండి, అది సర్వతీర్థములలో ఉత్తమమైనది. అక్కడ ఏది చేసినా జపం తపం దానం హోమం అక్షయం, స్నానం దానం జపం హోమం స్వాధ్యాయం దేవతార్చనం సంధ్యోపాసనం తర్పణం శ్రాద్ధం పితృసమర్చనం అన్నీ కూడా అక్కడ చాలా గొప్పది. అక్కడ దశాశ్వమేధేశ్వరుని చూస్తే సర్వపాపాలు పోతాయి. ఇందాక చెప్పుకున్నాము జ్యేష్ఠమాసంలోని దశహరేశ్వరుడు ఆయన్ని కూడా చెప్పుకున్నాం. యత్కాశ్యాం దక్షిణద్వారం అంతర్గేహశ్చ కీర్తతే పుమాన్ తత్ర బ్రహ్మేశ్వరం విశ్వామనకు అంతర్గృహం అని ఉన్నది కాశీలో. అంటే కాశీ ఒక రకంగా చెప్పాలంటే మూడు భాగాలండి, కాశీ మూడు భాగాలు. ఇప్పుడు ఇదంతా ఈ హాల్ అంతా కాశీ అనుకుందాం, లేదా ఈ ఆవరణ అంతా కాశీ అనుకుందాం. మొట్టమొదటి శివాలయం దగ్గర నుంచి ఉందనుకోండి, ఏదో శారదామవారి గుడి దాకా అదొక భాగం చేసుకుందాం. అది దక్షిణం కదా ఉంది ఇక్కడ మనకు, అది ఆ భాగం అంతా కూడా కేదార్ అంతర్గృహం, కేదారీశ్వరుడు యొక్క అంతర్గృహం. మళ్ళీ అక్కడి నుంచి వేసుకోండి, అక్కడి నుంచి పోనీ ఇక్కడ దాకా వేసుకుందాం, పోనీ అమ్మవారి గుడి దాటి ఇక్కడ దాకా వచ్చేదాకా. ఇది విశ్వనాథుడు అంతర్గృహం, శారదామ్మవారు ఈ మధ్యలో, అది విశ్వనాథుడు యొక్క అంతఃపురం. అక్కడ ముఖ్యమైనట్టు అక్కడ 70 పైన లింగాలు ఉన్నాయి, యాత్ర చేస్తాం ప్రదక్షిణ. కేదార్ అంతర్గృహానికి కూడా యాత్ర చేస్తాం, 140 లింగాలు ఉన్నాయి. ఈ ఇదంతా కూడా ఇకనే ఓంకారేశ్వరుడు అనుకోండి, ఇక్కడి నుంచి చివరి దాకా ఇది పెద్ద ఏరియా. ఓంకారేశ్వరుడు ప్రధాన లింగం ఉంది కాశీలో, దానికి సంబంధించి ఆయన ప్రధానంగా ఇదంతా ఏమంటారంటే ఒకటేమో విశ్వనాథుడి అంతర్గృహం, కేదారఖండం విశ్వనాథుడి అంతర్గృహం, మూడవదే లేదా విశ్వనాథ ఖండం అని కూడా అంటాం, ఓంకారఖండం అంటాం ఓంకారేశ్వరుడి. ఈ మూడు భాగాలుగా ఉంటుందన్నమాట, ఈ మూడింటికి విడివిడిగా ప్రదక్షిణం చేస్తారు. ఈ అదే ఓంకారఖండానికి మాత్రం 250-40 దాకా ఉన్నాయి చూడాల్సిన లింగాలు, మహానుభావులన్నీ ప్రతిష్ట చేసినాయి. ఎప్పుడో మేము 11లో కాశీలో నివాసం చేసినప్పుడు 11-10 నెలలు అప్పుడు మాత్రం ఈ మూడు యాత్రలు చేసాం. తర్వాత కూడా కేదార్ ఖండ యాత్ర చేశానులేండి. అంతర్గృహ యాత్ర నడిచి చేయాలి, చేయలేక మెట్లు దిగుతూ అటు ఇటు మళ్ళీ చేయలే, ఎప్పుడో ఒకసారి ఓపి తెచ్చుకొని చేయాలి. ఆ కేదార్ అందులోనండి నేను 11కి 8 సంవత్సరాలు అయిందట ఎవ్వరూ ఆ యాత్ర చేయటం లేదుట, అసలు ఎక్కడున్నది కూడా తెలియటల్లా. ఉమాశంకర గుప్త అని చెప్పి కరపాత్రేయ స్వామి ఈ సాంప్రదాయంలో వాళ్ళ శివానంద సరస్వతి శిష్యులు, వాళ్ళ ఫాదర్ కూడా ఇదే యాత్రలు చేస్తూ ఉండేవాడు, చాలా మంచివాడు గైడ్ అతను. అతను పెట్టుకుని నేను యాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటాను, అనేకమైన చూచాను. మన వాళ్ళందరూ కూడా ఎవరైనా కావాలంటే ఆయన పేరే చెబుతూ ఉంటాను. మొన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 మంది వెళ్తుంటే ఆయన ఫోన్ నెంబర్ అది ఇచ్చి పంపాను. మన జనార్దన్ శర్మ గారి జనార్దన్ రావు గారు, వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే బాగా చూపించాడండి ఆయన అని చెప్పి చెప్పాడు. అందువల్లనే అప్పుడు మేము 80 మంది వచ్చారన్నమాట, చాలా ఎవరు చేయాల ఇంతవరకు. ఇంకొకటి ఉన్నది, చాలా మా కాలం నుంచి మేము కాశీలో ఉన్న మేము చేయనటువంటిది ఏంటంటే చెప్పన్న గణపతి యాత్ర. ఆ గుప్తా గారు అంటున్నాడు చేయాలండి చేయాలండి, ఓపిక చేసుకోవాలి, 7 రోజులు చేయాలి, కనీసమే 4 రోజుల్లో కుదించి చేయాలన్నది, కొంత వాహనం మీద కొంతేమో నడిచి చేయక తప్పదన్నమాట 56 గణపతుల యాత్ర. ఈ కాశీ మూడు రకాలుగా ఉన్నదన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గోకర్ణేశ్వరుడు అని ఒకటి ఉన్నాడు, ఆ కాశీ విశ్వనాథుడి అంతర్గృహం. ఈ విశ్వనాథ అంతర్గృహానికి హద్దులు ఏమిటాయంటే తూర్పు వైపే మణికర్ణిక ఘాటు దగ్గర మణికేశ్వర లింగం ఉంది, తూర్పు వైపు, తూర్పు వైపు ఆ మణికర్ణికేశ్వర లింగం. దక్షిణపు వైపు ఏమిటయ్యా అంటే బ్రహ్మేశ్వరుడు, ఆ బ్రహ్మేశ్వర లింగం అన్నామే బ్రహ్మగారు స్థాపించిన లింగం దక్షిణపు హద్దు. పశ్చిమం వైపు ఉన్నదే గోకర్ణేశ్వర లింగం, మన గోకర్ణం ఉందే ఆ గోకర్ణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒక ఆ గోకర్ణేశ్వర లింగం ఉందన్నమాట పశ్చిమ వైపు. ఆయన కూడా ఒక శివుని గణాలలో ఒకడు, ఆయన స్థాపించిన లింగం గోకర్ణేశ్వరుడు ఉంది పశ్చిమ. పడమటే కాశీ పుర అంటాం, అక్కడ భారభూతేశ్వరుడు ఉన్నాడు అది ఉత్తరాన. ఈ నాలుగు ఇంటి మధ్య ఉన్నటువంటి దాన్ని ఏమంటారయ్యా అంటే విశ్వనాథుడి అంతఃపురం, విశ్వనాథ ఖండం అంటాం లేదా అంతర్గృహం అంటాం. సంవత్సరానికి 2-3 సార్లు కాశీవాసులు ఓపికన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, పంచక్రోశి యాత్రని చేస్తూ ఉంటారు మన ఆంధ్రులు, రామ అందరూ చేస్తూ ఉంటారు. మాకు కార్తీక మాసంలోనూ ఫాల్గుణ మాసంలో చేస్తూ ఉంటారు, పూర్ణిమ తర్వాత 5 రోజులుగా మనం చేస్తూ ఉంటాం ఈ పంచక్రోశి. దానికి ముందు ఈ అంతర్గృహ యాత్ర చేయాలి. విజయవాడ నుంచి రామారావు గారిని 80 ఏళ్ళ పై ఆయన వస్తాడు, రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఆయన చాలా ఓపిక్గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయనతో పాటు వెళ్ళి 5 రోజులు చాలా నియమాలు ఉన్నాయి, వీళ్ళుంటే తర్వాత ఒకరోజు చెప్దాము దాని గురించి. ఆ పంచక్రోశ యాత్ర చేయముందు అంతర్గృహ యాత్ర చేస్తారు. ఇది చేస్తే చాలా మంచిది. ఓ 70-80 లింగాలు చూస్తాం ఆ రోజు. ఉదయం బయలుదేరితే వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతుంది, 6 గంటలకు 7 గంటలకు బయలుదేరాలి. విశ్వనాథుడి దగ్గర నుంచి ప్రారంభం చేయాలి. దక్షిణద్వారం అంతర్గ్రహశ్చకీర్త్యతే, అంతర్గ్రహానికి దక్షిణద్వారం అన్నాడు. ఇది ఏది? బ్రహ్మేశ్వరుడు అంటే విశ్వనాథుడి అంతర్గ్రహానికి దక్షిణంగా ఉంది అనే విషయం చెప్పడానికి మీ ఇదంతా వివరించాల్సి వచ్చిందనమాట. యత్కాశ్యాం దక్షిణద్వారం అంతర్గ్రహశ్చకీర్త్యతే తత్ర అక్కడ బ్రహ్మేశ్వరలింగం వస్తే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు అని చెప్పి ఆ రకంగా బ్రాహ్మణ వేషంలో వారాణసిలో మహానుభావుడైన బ్రహ్మగారు విశ్వేశ్వరుడు వచ్చేదాకా అక్కడే ఉన్నాడండి. ఈ దివోదాసు కూడా ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ బ్రహ్మగారికి చక్కగా అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నాడు. ఒక వేదశాల ఒకటి, పాఠశాల ఒకటి నిర్మించి ఇచ్చాడు. ఆయన అక్కడ వేదమును నిర్మిస్తూ వేద ఘోషతో కాలక్షేపణ చేశాడు. బ్రహ్మేశ్వర సమీపేతు బ్రహ్మశాల మనోహర, ఆ వేదశాల చాలా మనోహరంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఈ దశాశ్వమేధ తీర్థస్య సర్వాగౌఘ వినాశన శ్రుత్వాధ్యాయమిదం పుణ్యం శ్రావయిత్వా తథైవ చ బ్రహ్మలోకము వాప్నోతి శ్రద్ధయా మానవోత్తమ. ఈ కథ విన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయం పాపములన్నీ పోతాయి. విన్నవాళ్ళకి వినిపించిన వారికి బ్రహ్మలోకమునకు పొందుతూ ఉంటారు ఆ మానవోత్తముడు అని చెప్పి చెప్పారు. తర్వాత 53వ అధ్యాయం అండి. మళ్ళీ కుమారస్వామి చెబుతున్నాడు, బ్రహ్మగారు వెళ్ళాడు మళ్ళీ రాలేదండో, యోగిని రాలా, సూర్యభగవాన్ రాలా, బ్రహ్మగారు రాలా, కాశీ వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లే. మళ్ళీ చూడండి దాని యొక్క గొప్పతనం. విశ్వనాథుడు అనుకుంటున్నాడు, పురుషం ఉద్విగ్న మనస్సు ఉద్విగ్నం అయిపోయింది. పురీసా యాదృశీ కాశీ వశీకరణ భూమిక. ఈ కాశీ వశీకరణ విద్య ఉన్నది, దీనిలో వెళ్ళిన వాళ్ళందరినీ వశం చేసుకుంటున్నది, మళ్ళీ రాకుండా చేస్తున్నది. ఏమి వశీకరణ భూమి ఇది? నా తాదృశీ దృశీహాసీత్ క్వచిత్ మే ప్రాయశోధ్రం. ఇంకా ఇలాంటి వశీకరణ శక్తి కలిగిన భూమి ఇంకెక్కడా లేదయ్యా కాశీలో. యో యో యాతి పురీంతాంతో సా త్రైవ తిష్టతి అభూవన్నను యోగి. ఎవడు వెళ్ళాడో వాడు అక్కడే ఉంటున్నాడు, మళ్ళీ తిరిగి రావడం లేదు. యోగిని వెళ్ళారు, అక్కడే ఉన్నారు. సహస్రకరు సూర్యభగవానుడు వెళ్ళాడు, అక్కడే ఉండిపోయినాడు. బ్రహ్మగారు వెళ్ళాడు, అక్కడే కూర్చున్నాడు. చింత ఎన్నది దేవేశో గణములందరినీ పిలిపించాడండి. తన గణాలందరినీ వరుసగా ఒక్కసారి పిలిపించాడు, పేరు పేరు పెట్టి. ఓ శంఖకర్ణుడా, మహాకాళ, ఘంటకర్ణ, మహోదర, సోమనంది, నందిసేన, కాల, పింగళ, కుక్కుట, కుండోదర, మయూరాక్ష, బాణ, గోకర్ణ, తారక, తెలపర్ణ, స్థూలకర్ణ, ద్రుమిచండ, ప్రభామయ, సుకేశ, విందతే, త్యాగ, కపర్దిన్, కపర్ది, పింగళాక్షక, వీరభద్ర, కిరాతాక్ష, చతుర్ముఖ, నికుంభక, పంచాక్ష, భారభూత, త్రక్ష, క్షేమక, లాంగలి, విరాధ, సుముఖ, ఆషాఢ, భవన్. మీరంతా కూడా నా కుమారులతో సమానమయ్యా కుమారస్వామిను. విఘ్ననాయకుడు గణపతి అంతో మీరంతా కూడా నాకు అలాంటి వాళ్ళయ్యా. ఓ నైగమేయ, శాఖ, విశాఖ, నంది, భృంగి, మీరంతా రండి. నాకు ఈ కాశీలో అసలు ఏం జరుగుతున్నదో, ఆ దివోదాసుని యొక్క ప్రవృత్తి అసలు ఏమిటో నాకు తెలియటలేదయ్యా. కాబట్టి ఉన్నదే బ్రహ్మ యోగిని, యోగిని దేవతలు, సూర్యుడు కూడా, వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయినారు. శంకుకర్ణ మహాకర్ణులారా, మీరు కాలమును కూడా ప్రకంపింపజేసేటువంటి వాళ్ళు, మీరు వెళ్ళి త్వరగా వెళ్ళి వారాణసి వార్త ఏమిటో, అక్కడ పరిస్థితులు ఏమిటో తెలుసుకుని రండి అయ్యా అన్నారు. ఓ మేము వెంటనే వస్తామండి ప్రతిజ్ఞ చేసి బయలుదేరారండి. శంకుకర్ణ మహాకాలో విస్మృత్య శాంభవీంగిరి కాశీలో ప్రవేశించారు. శివుడు చెప్పిన ఆజ్ఞ కాస్త మర్చిపోయినారు, అసలు ఈ మాటే మర్చిపోయినారు. వాళ్ళు కొద్దిగానే ప్రయత్నం చేశారు, అక్కడికి అడుగు పెట్టంగానే అసలు శివుడు చెప్పిన శివుడినే మర్చిపోయినారు. ఏదో ఇంద్రజాలిగీం దృష్ట్వా మాయామిహ విచక్షణ. ఇంద్రజాలం చూచినట్లు ఎలా అయిపోతారో అట్లా మాయలో పడిపోయినారు. క్షణేన మోహ మాయాతి కాశీం వీక్ష తథై. ఒక్క క్షణంలోనే మోహంలోకి పడిపోయినారండి వాళ్ళు, మోహితులైపోయినారు. అహో మోహస్య మహాత్మ్యం అహో భాగ్య విపర్యయ నిర్వాణ రాశిం యత్ కాశీం ప్రాప్యయాంతి అన్యతో అబుధాహ. ఏమని చెప్పాలయ్యా? మోహం, మోహమహత్యం ఏమని చెప్పాలయ్యా? భాగ్యం యొక్క భాగ్యం లేక దౌర్భాగ్యాన్ని గురించి ఏమని చెప్పాలయ్యా? మోక్షరాశి అయినటువంటి కాశీని పొంది కూడా ఇతరత్రా వెళ్ళారంటే అది మోహమే అవుతుంది. అదొక ఇదొక ఇక్కడేమో మోహించింది. కొంతమంది అజ్ఞానం వల్ల మోహం చేత కాశీని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారయ్యా పండితులు కాని వాళ్ళు. ఎవ్వరు కూడా అందరికీ మనకు మహాశీర్వాద భూమికైన కాశీని ఎవడు త్యజిస్తాడయ్యా? కరతలమునందు అక్కడ ముక్తి ఉంటూ ఉంటుంది. ఎక్కడ పట్టినా కాశీలో అక్కడ మనము వేడినీళ్ళు పోసుకొని హాయిగా స్నానం చేసినా సర్వ అవభృత స్నానం కంటే గొప్పదయ్యా కాశీలో. ఒక్క పుష్పం దానం చేస్తే శివలింగం పైన 10 బంగారు పుష్పములతో పూజించిన ఫలితం వస్తుందయ్యా. ఒక్క సాష్టాంగ దండ ప్రణామం చేస్తే ఆ శివుడి ముందు ఇంద్ర పదవి కూడా దండగ వ్యర్థమయ్యా, తుచ్చమయ్యా దీని ముందు. ఎవడు విడిచిపెడతాడయ్యా కాశీని? ఎత్రైక ద్విజమాత్రంతు భోజి అని అనుకుంటున్నాడు ఇంకా ఆయన రాకపోయేటప్పటికీ. ఒక్కరోజుకు ఒక్క బ్రాహ్మడికి గనక భోజనింపజేసినట్లయితే హాయిగా ఇష్టపూర్వకంగా వాజికేయం యజ్ఞం చేస్తే వచ్చే కంటే అంతకంటే పుణ్యం వస్తుంది. ఎవడు విడిచిపెడతాడయ్యా కాశీని? ఒక్క గోవుని కాశీలో విధివత్తుగా బ్రాహ్మణుడికి దానం చేస్తే 10,000 గోవులను దానం చేసిన పుణ్యం కాశీలో వస్తుంది. అటువంటి కాశీని పండితుడైన వాడు విడిచిపెడతాడే. ఒక్క లింగం కాశీలో ప్రతిష్ట చేస్తే త్రైలోక్యము పూజించిన పుణ్యం వస్తుందయ్యా. అటువంటి కాశీని ఎవడు విడిచిపెడతాడే? పరినిశ్చిత అని వాళ్ళిద్దరూ ఆలోచన చేశారటండి. వెళ్ళినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఎవరండి? వాళ్ళిద్దరూ శంకుకర్ణుడు, మహాకాళుడు. అక్కడ వాళ్ళ పేర్లతో శంకుకర్ణేశ్వరలింగం అని, అలాగే ఇంకోటేమో మహాకాళేశ్వర లింగం అని రెండు లింగములు స్థాపించి ఇంకేముంది అక్కడే పూజించుకుంటూ కూర్చున్నారండి. నత్వా దాన్ని నమస్కారం చేస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఇంకా ఇంకాళ్ళకు భయమేముంది? ఎవడి వల్ల భయం లేదు. ఈ శంకుకర్ణుడు మహాకాలుడు కూడా ఎప్పుడైతే రాలేదో, ఘంటాకర్ణుడనే ఉన్నాడు ఆయన, ఆయన గణాల్లో మహోదరుడు. మీ ఇద్దరు వెళ్ళండి అయ్యా అన్నాడు. వెంటనే వెళ్ళిరండి, అక్కడ ఏమైందో తెలుసుకురామను అన్నాడు. వాళ్ళు కాశీకి వెళ్ళారండి. వ్యావృత్తి అద్యాభినోయాతవు కాపి తత్రైవసం. వాళ్ళు వెళ్ళి కాశీలోనే ఉండిపోయినారు, మళ్ళీ రాలేదండి. ఘంటాకర్ణేశ్వరుడని ఒక లింగం స్థాపించాడు ఘంటాకర్ణుడు. అది ఎక్కడ? ఈ కాశీపురాలోనే ఉంటుంది ఆ ఘంటాకర్ణేశ్వర లింగం. ఈ ఘంటాకర్ణుడు శివుని యొక్క గణాలలో చాలా ముఖ్యుడు అనమాట. విధివత్తుగా దాన్ని చక్కగా పూజించాడు. అక్కడ కుండం దవ్వాడు, ఘంటాకర్ణ హ్రదం అని చెప్పి. నాద్యాపి ఎప్పుడు కూడా ఆ లింగమునకు అభిషేకం చేస్తూ ఉంటాడు. అందుకని కుండాన్ని దవ్వాడు. ఇప్పటికి కూడా కాశీని విడిచిపెట్టి రాకుండా ఆ లింగాన్ని ధ్యానం చేస్తూ ఉండిపోయినాడు. మహోదరుడు పంపాడు కదండి, ఆయన దానికి తూర్పుననే శివధ్యాన పరాయణుడై తన పేరుతో ఒక లింగం మహోదరేశ్వరుడు అనే లింగం స్థాపించి ఆయన అక్కడే ఉండిపోయినాడు, వారాణసిలోనే ఉండిపోయినాడు. కదాచిదవి వై మాతు ప్రవిశేత్ నవుదరీం దరీం. ఆ లింగాలని కనుక ఆరాధించినట్లయితే మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించట. ఘంటాకర్ణ హృదయంలో స్నానం చేసి పక్కనే అక్కడ వ్యాసేశ్వరుడు ఉంది. మన దురదృష్టం ఏంటి అంటే ఆ ఘంటాకర్ణ హృదయం అంతా కూడా కలుషితం అయిపోయింది పాములు తప్ప ఇంకేమీ లేదు. మొదట్లో వెళ్ళినప్పుడు 5-6 ఏళ్ల క్రితం కొద్దిగా నీళ్ళన్నా చల్లుకున్నాం, కానీ అసలు వెళ్ళడానికి దారి కూడా లేదు అక్కడ. అక్కడ ఉన్న మందిరము పడిపోయింది. వ్యాసేశ్వరుడి దగ్గరికి వ్యాస పూర్ణిమ నాడు, ఆషాఢ పూర్ణిమ నాడు వెళ్ళి దర్శించాలి. దూరంగా ఉండి నమస్కారం చేసుకొని వస్తున్నాం. వెళ్ళడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడింది. అది బాగు చేయించాలంటే ఎవరు అక్కడ వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ పర్మిషన్లు రావాలి, తర్వాత బాగు చేయించాలి. ఇవన్నీ చాలా ఇదో ఉంటాయన్నమాట. చాలా శిథిలం అయిపోయింది అసలు ఆ సరస్సే. ఎంత అసలు నీళ్లు కూడా చల్లుకోవడానికి వీలైన పరిస్థితిలో అయితే పక్కన వ్యాస కూపం ఉంది. వ్యాసుడు కూడా అక్కడ తపస్సు చేశాడు, ఒక లింగం స్థాపించి. ఆ కూపంలో మాత్రం నీళ్లు చల్లుకోవడానికి వీలుగా ఉంది. అక్కడే స్నానం చేస్తూ ఉంటాం ఆషాఢ పూర్ణిమ నాడు వెళ్ళి. ఆ పక్కనే సముద్ర సప్తసముద్ర కూపం అని సముద్రాలన్నీ తవ్వి ఒక బావిని ఏర్పాటు చేసినాయి. అక్కడ స్నానం చేస్తాం. సప్తసముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుందని ఆ రోజు అన్నమాట. మిగిలిన చుట్టుపక్కల లింగాలన్నీ చూసొస్తాం. ఇదంతా కాశీపురాలో ఉందన్నమాట. ఘంటాకర్ణ హ్రదం అంటే అండి, అక్కడ స్నానం చేస్తే, అక్కడ శ్రాద్ధం చేస్తే 7 తరాల వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారట. ఒక్కసారి మనమే ఆ ఘంటాకర్ణ హ్రదంలో మునిగి చాలా ఏకాగ్రంగా శ్రద్ధగా వింటేటండి విశ్వేశ్వరుడు యొక్క మహాపూజలో జరిగే ఘంటారావం వినిపిస్తుందిట ఆ రోజుల్లో. ఇప్పుడు స్నానం చేయడానికే వీల్లేదు కదా అక్కడ. అక్కడ ఘంటాగణార్థంలో పితరులు అనుకుంటూ ఉంటాట, ఒక్కడన్నా వచ్చి మా వంశంలో ఇక్కడ తిలోదకాలు ఇస్తారా అని, అక్కడ ఉదక క్రియలు ఏమన్నా చేస్తాడా అని. సరే వీద్దరు ఈ మహోదరుడు రాలా ఘంటాకర్ణుడు రాలా, ఆశ్చర్యపోయినాడు. తలకాయ ఇట్లా మళ్ళీ ఊపాడు, మౌళి మాందోళయత్ విభు. ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థమైంది. ఆయన మనస్సులోనే మనస్సులో నవ్వుకుంటూ మళ్ళీ అంటున్నాడండి, మనస్సులో నవ్వుకుంటూ, మహామోహన విద్యాసి కాశీ త్వాం పర్యవయమి అహం. ఓ కాశీ, నువ్వు నాకు అర్థమైనావు, నువ్వు అందరినీ మోహితుల్ని చేసి పారేస్తున్నావు, నువ్వు మహామోహన విద్యవి, నువ్వు వెళ్ళిన వాళ్ళు ఎవరిని రాకుండా చేస్తున్నావు, నాకు అర్థమైందిలే నీ విషయం అన్నాడు. పురావిధ ప్రశంసంతి త్వం మహామోహ, నిన్నేమో మహామోహాన్ని పోగొడతామని అంటున్నావు అంటున్నారు. మోహం అంటే అజ్ఞానం, నువ్వు అజ్ఞానాన్ని పోగొడతావని అంటున్నారు. కానీ నువ్వు అజ్ఞానం పోగొట్టడలా అందరినీ మోహితుల్ని చేసి నువ్వు అక్కడే ఉంచుతున్నావు. మోహాన్ని అర్థం వేరు, ఇక్కడ మోహానికి అక్కడ మోహానికి. మహామోహాన్ని పోగొట్టేటువంటి అని పండితులందరూ అంటుంటే నువ్వు మహామోహాన్ని కలుగ చేస్తున్నావు, కాశీని విడవకుండా చేస్తున్నావని శ్లేషలో వాడారు. కాశీంతి దినజానంతి మహా, ఇది మహామోహ భూమి ఇది కాశీ. సరే కానీ ఏం చేస్తాను, అందరినీ పంపుతాను, వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఇది సమ్యక్ విజానామి కాశీత్వం మోహన ఔషధిం, నువ్వు మోహింపజేసేటువంటి నువ్వు ఔషధివని నాకు తెలుసులే నిన్న గురించి, అయినా నేను పంపుతూ ఉంటా నా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి. మానవ జ్ఞాని అయిన వాడు ఒక కార్యానికి తలపెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. నోజ్యమద్విరది కార్య క్వాపి కార్య, పండి విజ్ఞానులైన వాళ్ళు మధ్యలో ఏవో విఘ్నములు వచ్చినాయి మన పని కావడం లేదని కార్యం మధ్యలో ఆగకూడదు. ప్రతికూలాలు వస్తూ ఉంటాయి, మన పని మనం చేయాలి, దాని గురించి పట్టించుకోకుండా. ఆ తర్వాత విధి కూడా మనకు సహకరిస్తుంది. రాహువు సూర్యుడిని, రాహువు చంద్రుడిని, సూర్యుడు రాహువును కేతు సూర్యచంద్రుడిని బాధించట్లా, అయినా వాళ్ళేమి సంచారం మాంతున్నారా. కాబట్టి ఎన్ని విఘ్నాలు వచ్చినా మనం మానకూడదు. ఏకత్ర ఒకప్పుడు పనులు అవుతాయి, ఒకప్పుడు ప్రతికూలములు వస్తూ ఉంటాయి, మనం అన్ని ప్రయత్నం మాత్రం మానకూడదు. కర్మ అంటే ఏంటి, మనం చేసుకున్నటువంటి పూర్వకర్మనే దైవం అంటారు, ఇంకంతకంటే ఏమీ లేదు. మనం పండితులైన వాళ్ళుందే ఆ కర్మను నిరాకరించడానికి ప్రయత్నం చేయాలి. ఒక పాత్రలో అన్నం రావాలి మనం తినడానికంటే దానంతటా అది వస్తుందే, చెయ్యి ఉండాలి, ఆ చేతితో నోరు ఈ చేతితో నోట్లో పెట్టుకుంటేనే నోట్లోనికి వస్తుంది, పాత్రలో అన్నం పెట్టి రమ్మంటే వస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి మనం. ఇది ఉద్యమం సమర్థ, కాబట్టి మనకు ఉద్యమం అనేది ఎప్పుడు వదలకూడదు అని చెప్పి మళ్ళీ సోమనంది, నందిచేనుడు, కాలపింగుడు, కుక్కుటుడు వాళ్ళందరినీ పంపాడు. వాళ్ళు కూడా వెళ్ళి మరణించిన జీవులు మళ్ళీ ఎలా రారు, మళ్ళీ కాశీలో జీవించిన మరణించిన వాళ్ళు ఎలా రారో మళ్ళీ అలా రాలేదు. కాశీలో జీవించిన వాళ్ళకు మళ్ళీ జన్మ లేదుగా, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయినారు, వాళ్ళు మళ్ళీ రాలేదుటండి. వాళ్ళ పేర్లతో వాళ్ళు లింగాలు స్థాపించారు అక్కడ. కాశ్యాం విశ్వ నిర్వాణ జన్మని, ప్రపంచంలోనే మోక్ష భూమి అక్కడ ఉండిపోయినారు. సోమనందీశ్వరుడని ఒక లింగం, ఇంకొక ఆయన సోమలోకానికి వెళతారు. నందిశేణేశ్వరుని లింగం, ఇవన్నీ మనకు తెలియవండి, ఈ లింగాలన్నీ కూడా ఎక్కడున్నాయి, కొన్ని కొన్ని ఒకటి అర తెలుసు కానీ. ఆనంద అక్కడ మృత్యువును కూడా జయిస్తారు ఆ లింగమును పూజిస్తే. కాళేశ్వర మహాలింగం ఇది, నాలుగైదు చోట్ల ఉన్నాయి ఇవి. కాళేశ్వర గంగ యొక్క పడమటి ఒడ్డున ఉన్నది ఇది, కాలపాశము నుండి విముక్తులవుతారు. పింగళేశ్వరుడు అని ఒక లింగం, ఈ గణాలు స్థాపించిన లింగం, అది కాళేశ్వరుడికి దగ్గరలో ఉత్తరంగా ఉంది, పింగళ జ్ఞానం దానివల్ల కలుగుతుంది. కుక్కుటేశ్వర లింగం, ఇవి రెండు మూడు ఉన్నాయి, దుర్గామందిరంలో ఉన్నది కుక్కుటేశ్వర లింగం, అక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు, మనకు శివభక్తిని బాగా కలుగు చేస్తూ ఉంటుంది, గర్భవాసం మళ్ళీ రాదు. ఆ తర్వాతనే ఈ సోమనంది వీళ్ళంతా వెళ్ళి రాలేదు కదా, మళ్ళీ శివుడు అనుకుంటున్నాడు, కార్యమస్మాకం ఏవైతద్యది సమ్యక్ విమృశ్యతే అనేన ఉపాధి నాప్యతే తత్ర తిష్టంతు మామకా. కానీలే మా వాళ్ళేగా, మన వాళ్ళందరూ ఏదో రూపంలో కాశీలో ఉన్నారుగా, నా వాళ్ళందరూ వెళుతున్నారుగా. కానీ ప్రమదేషు ప్రవిష్టేషు మాయా వీర్య మహత్సపి, ఏదో రకంగా మాయతో కానీ వేరే రూపాలతో కానీ మా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత చివరికి నేను కూడా వెళ్తాలే కాశీకి అనుకున్నాడు. అహమేవ ప్రవిష్టోస్మి వారాణస్యాం న సంశయ. అందరూ పోయిన తర్వాత నేను మళ్ళీ వారాణసికి వెళ్తాను, ఇందులో ఏం సందేహం లేదులే, నా వాళ్ళందరినీ ముందు పంపుతాను అనుకొని అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్తానని నిశ్చయానికి వచ్చినటువంటి వాడై వెంటనే ప్రమదులందరినీ నలుగురిని పంపాడు. కుండోదరుడు, మయూరుడు, బాణాసురుడు కూడా గణాల్లో ఒకడైపోయినాడు, ఆయన కూడా శివలోకంలో బాణాసురుడు. గోకర్ణుడు వీళ్ళందరినీ పంపాడండి. మాయాబలం సమాశ్రిత కాశీం ప్రవిశర్గణ. వాళ్ళు మాయాబలంతో కాశీకి వెళ్ళారు. మరి దేవతలు ఎవరు కాశీకి రావడానికి వీల్లేదు. వీళ్ళంతా ఎలా వెళుతున్నారంటే వాళ్ళు మాయాబలంతో వేరువేరు రూపాలలో వెళుతున్నారు. తర్వాత విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం అని ముందు వివరిస్తున్నాడు. ఈయన అనుగ్రహ విశేషం చేత మాయాబలంతో వాళ్ళు దేవతలుగా ప్రమదలుగా తెలియకుండా వెళ్ళి కాశీలో ఉంటున్నారన్నమాట. అనేక ఉపాయాలు చేశారు దివోదాసుకి ఏమన్నా సంక్రమం కలిగిద్దామని. సంభ్రమం ఏం కుదరలేదండి. అపరాధసితే శ్రీశ కేన తుష్యతి కర్మణ సంప్రసారే చేతి చక్రు. మనం ఎన్ని అపరాధాలు చేసినా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఒక్క లింగం మనం స్థాపించి ఆరాధన చేస్తే చాలనుకొని ఏకస్మిన్ శాంభవేలింగే విధినాత్ర సమర్చితే క్షమేతు త్రక్షోపరాధానం శతం మోక్షం. ఒక్క లింగం ఇక్కడ కనుక ప్రతిష్ఠించి పూజించినట్లయితే మనం ఎన్ని అపరాధాలు వందలు చేసినా ఆయన క్షమిస్తాడు, మనకు మోక్షం కూడా ఇస్తాడని వాళ్ళంతా అక్కడే ఉండిపోయినారు. యజ్ఞదాన తపోవ్రతములు కూడా ఆ శంభుడు తుష్టి చెందడయ్యా. ఒక్క లింగము మనం ప్రతిష్ఠ చేసి సంతోషంగా అర్చిస్తే చాలు, పూజిస్తే చాలు. లింగమును పూజించడం వల్ల ఆయన లింగార్చన విధానజ్ఞం, లింగార్చన లింగ పూజ ఎలా చేయాలో తెలుసుకుని లింగమును అర్చిస్తూ ఉన్నట్లయితే వాడు సాక్షాత్తు రుద్రుడేనయ్యా. రెండు కన్నులు ఉన్నవాడైనప్పటికీ ముక్కంటితో సమానుడేనయ్యా. ఒక్కసారిటండి గోదానములు వంద గోదానములు చేసిన బంగారపు నాణ్యములు 100 ఇచ్చిన ఎటువంటి ఫలం వస్తుందో ఒక్కసారి లింగ పూజ కనుక చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. నిత్యము లింగమును కనుక పూజించినట్లయితే అశ్వమేధ యాగములు వల్ల చేయటం వల్ల రానటువంటి ఫలితం కూడా నిత్య పూజ లింగ పూజ వల్ల వస్తుంది అంటున్నాడు. ఒక లింగమును చక్కగా స్థాపించి చక్కగా అభిషేకం చేస్తూ మూడు సార్లు కనుక ఆచమనం చేసినట్లయితే పాపం తస్యాసు ప్రణశ్యతి, వాడి పాపం అంతా నశించిపోతుంది. లింగ స్నపనవార్భిర్య కుర్యాత్. లింగమును అభిషేకం చేసి అభిషేక జలాన్ని శిరస్సు పైన చల్లుకుంటే గంగా స్నాన ఫలం వస్తుందండి. కారణం ఏంటి, ఆ శివుని పైన ఉండేది గంగా జలమేగా, ఆయన శిరస్సు పైన పడింది కదా. మన శిరస్సు పైన పడితే అది గంగా స్నాన ఫలాన్ని వస్తూ ఉంటుంది. లింగం సమర్చితం దృష్ట్వా యక్కుర్య. లింగమును పూజించినటువంటి లింగాన్ని మనం పూజించకపోయినా ఇతరులు పూజించిన లింగాన్ని చూచి నమస్కారం చేస్తే అసలు మళ్ళీ నాకు దేహం వస్తుందా రాదా అనే విషయం సందేహం. అంటే దేహం రాదంటే మోక్షమే. ఒకవేళ వచ్చినా ఏ సారూప్యముక్తి అలాంటివి రావచ్చు. లింగమును స్థాపించితే 7 జన్మల పాపము నుండి ముక్తుడవుతాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ పరిశుద్ధుడై స్వర్గలోకానికి వెళ్తాడు. ఈ విధంగా ఆలోచించి మన ప్రభువు గారు చెప్పిన పనులు మనం చేయలేదు, వెళితే ఆయన కోపం వస్తుంది, ఆయన సంతృష్టి కొరకు స్వామి ద్రోహ పాపం పోవటం కొరకు లింగ ప్రతిష్ఠ చేసి పూజిస్తూ ఉన్నారండి. కుండోదరేశ్వర లింగం అది లోలార్కుడు సన్నిధిలో ఉంది. మయూరేశ్వర లింగం అది కూడా అక్కడే దగ్గరలో ఉన్నది. ఆ దగ్గరలోనే మళ్ళీ బాణేశ్వర లింగం ఉంది. ఇది ఈ మధ్య 3 ఏళ్ల క్రితం చూడటం జరిగింది. ఇది బాణేశ్వర లింగాన్ని, గోకర్ణేశ్వర లింగం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ తలుపులు వేసి ఉంటుంది, కిటికీలో నుంచి చూసి రావాలి. ఇది అంతర్గేహస్య పశ్చిమే అంటున్నాడు. ఇందాక చెప్పాం బ్రహ్మేశ్వర లింగం అంతర్గేహానికి దక్షిణం హద్దు అన్నాం. విశ్వనాథఖండానికి ఇది పడమటి హద్దు అన్నమాట. ఏది గోకర్ణేశ్వర లింగం. ఉత్తరంలో భారభూతేశ్వరుడు, అది రాలా, ఇంకా వచ్చినప్పుడు చెప్పుకుందాం. మా తూర్పున ఉన్నది ఏంటండి, కాశీకి గంగానది, అది గుర్తుంచుకోండి. గోకర్ణేశ్వర భక్తస్య, గోకర్ణేశ్వరుడు భక్తుడు ఎవరైతే ఉంటాడో జ్ఞానభ్రంశం మరణించే సమయం కూడా రాదు. క్వచిదపి అంత మృత్యత, ఎప్పటికి కూడా ఎటువంటి పరిచయంలో కూడా అంతకాలంలో కూడా అతనికి జ్ఞానం నశించదు అని చెప్పి చెబుతూ ఉన్నారండి. ఈ వీళ్ళు కూడా వెళ్ళి రాకపోయేటప్పటికి అనుకుంటున్నాడండి ఆయన మహానుభావుడు. మళ్ళీ వైష్ణవ్యా మాయయా విశ్వం భ్రామ్యే తాత్రక యథాఖిలం విష్ణుమాయతో ఈ ప్రపంచమంతా భ్రమలో పడుతూ ఉంటుంది, ఆ మాయా మోహితులవుతూ ఉంటారు. ఈ కాశీ మూర్తి ధరించినటువంటిదయ్యా, విశ్వమునంతటినీ మోహించే విశ్వైక మోహినయ్యా ఈమె అనుకుంటున్నాడు. అందుకే సోదరులని, భార్యని, పుత్రులని, వాళ్ళ ఇళ్ళని, గృహాలని, ధనాన్ని కూడా వదులుకొని మరణిద్దామని మరణానికి సిద్ధమై కాశీకి వస్తూ ఉంటారయ్యా, సేవిస్తున్నారయ్యా అందరూ జనం. మరణాదభినో కాశ్యాం భయం. ఏమని చెబుతామయ్యా, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావటలా, కారణం ఏంటి? అక్కడ మరణం వల్ల వాళ్ళకి అసలు కాశీలో ఉండే వాళ్ళకు భయమే లేదు. మరణాదభినో కాశ్యాం భయం ఎత్ర గణాస్త్, అందువల్ల ఏమైనాయి కాశీలోనే ఉండిపోయినాయండి. ఏ ఇంకా విశ్వేశ్వరుడు అనుకుంటున్నాడు, కాశీలో ఉన్న వాళ్ళకు మరణమే భయం లేకపోతే ఇంక వాడు నాకు భయపడతాడు, నేనేం చేయగలను, వాళ్ళు చేస్తే మరణమేగా నేను చేసేది, అందువల్ల మరణ భయం లేని వాళ్ళని నేనేం చేస్తాను, అందుకని నేనంటే కూడా భయం లేదు, వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు అనుకో. ఇందువల్ల కాశీలోట మరణం మంగళం ఎత్ర విభూతిరి ఎత్ర భూషణం, అక్కడ మరణము మంగళకరప్రదమైందిట, అక్కడే విభూతి భస్మం ఉన్నదే అది భూష అలంకార ప్రాయమైంది. గోచి పెట్టుకున్నా అది పట్టు వస్త్రంతో సమానం. కాశీని పోల్చడానికి ఇంకా ఏముందయ్యా? నిర్వాణ రమణి ఎత్ర రంకం వా అరంకమేవ వా బ్రాహ్మణం వా శపాగం వా వృణుతే ప్రాంత్యభూషణం. నిర్వాణ లక్ష్మి కాశీ. వాడు జారుడు కావచ్చు, మంచివాడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, కుక్క మాంసం తినేవాడు కావచ్చు, అందరికీ చివరిలో మోక్షాన్ని ఇస్తుందయ్యా. మృతానాం ఎత్ర జంతువునాం నిర్వాణ పదమృచ్ఛదం. అక్కడ ఎవరైతే మరణిస్తారో వాళ్ళతో కోటి అంశతో కూడా ఇంద్రాదులు సమానులు గారయ్యా కాశీవాసులతో. ఎత్ర కాశ్యామృతో జంతు బ్రహ్మనారాయణాదివి ప్రబద్ధ మూర్ధ. కాశీవాసంలో మరణించినటువంటి వాళ్ళందరినీటండి బ్రహ్మనారాయణాదులు కూడా శిరస్సును చేతులు జోడించి నమస్కరిస్తారు. అంటే ఒకవేళ సాయుధ్యముక్తి పొందక వేరే స్వర్గానికి కానీ లేకపోతే సాలోక్య సారూప్య ముక్తులు కానీ వెళుతున్నప్పుడు. నేను ఒక్కటేనండి కాశీలో, శవం కూడా మంగళమే, మరణం కూడా మంగళం అన్నా కదూ. మరి లేకపోతే నేను వాళ్ళ చెవి పట్టుకొని మంత్రోపదేశం ఎందుకు చేస్తా? మంగళం కాకపోతే, మంగళం కాబట్టే వాడి చెవి పట్టుకొని నేను మంత్రోపదేశం చేస్తున్నాను. దీన్ని బట్టి అయినా మీరు అర్థం చేసుకోండి, కాశీలో శవము మరణం ఇవన్నీ మంగళము అని చెప్పి. అతహ తత్ కర్ణ సంస్పర్శం కరోమి అహమపి స్వయం. నేను స్వయంగా ఆ మరణించిన వాడి చెవి పట్టుకొని మంత్రోపదేశం చేస్తుంటే కాశీలో మరణం మంగళం కాదు, కాశీలో శవాలు చూడకూడదు, కాశీలో మహాశ్మశానం మనం వెళ్ళకూడదు, అక్కడికి ఇంటికి వెళ్ళి అకాయకి యాత్రకి వెళ్ళి ఇంటికి రాకూడదు, గుడికి వెళ్ళాలి, అనుమానాలండి. అక్కడ మన శుభ వ్రతాలు ఏవైనా చేసుకోవచ్చు, అధిక ఫలం ఇస్తుందంటే అది మహాశ్మశానం. అక్కడి నుంచి మా అమ్మ జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళకెళ్ళకూడదు, ఇంకో క్షేత్రానికి వెళ్ళకూడదు, ఎంత మహాపాపం అండి. ఎత్ర కాశ్యాం శవత్వేపి జంతువు. అక్కడ శవములు కూడా మన మణికర్ణికకు కనుక నడిచి వెళ్తుంటే తప్పనిసరిగా మూడో నాలుగో శవాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేమున్న చోట కూడా అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఉంది, మా ఇంట్లో పడుకున్నా రామ్ 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 అని వినిపిస్తూనే ఉంటుంది, రామ్ 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 అనుకుంటూ తీసుకెళ్తూ ఉంటారన్నమాట. అత కాశ్యాం శవత్వేపి జంతువు. అక్కడ మరణించినా సరే ఇళ్లలో ఉంచినా తప్పు లేదండి, ఎవరైనా అద్దెలకున్న వాళ్ళు పోతే ఇంట్లో వాళ్ళే తీసుకు బయట పెట్టండి అని అనరు. కాశీలో శవానికి కూడా ఎస్తు కాశీతి కాశీ ద్విస్త్రిర్ జపతి పుణ్యవాన్ అపి సర్వ పవిత్రేభ్యాస పవిత్రత. కాశీ 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 అంటే దారు పవిత్రుల కంటే పవిత్రుడవుతాడు, పవిత్రాణం పవిత్రం శ్రీ మహావిష్ణువు శివుడు వీళ్ళంతా కూడా. ఏనా కాశీ హృదయంలో ఆ కాశీని ధ్యానిస్తూ ఉంటే చాలు, కాశీని సేవిస్తూ ఉంటే చాలు, వాళ్ళ హృదయంలో నేను ఎప్పుడూ ఉంటూ ఉంటాను సేవింపబడుతూ. కాశీయం ఎవడైతే సేవిస్తాడో ఎప్పుడు కూడా వికల్పము లేనటువంటి మనస్సుతో నేను ఎప్పుడూ వాడిని నా హృదయంలో ధరిస్తూ ఉంటాను. స్వయం వస్తుమశక్తోపి. ఒకవేళ తను కాశీలో ఉండటానికి అవకాశం లేకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే, మీరు డబ్బులు ఇచ్చి ఒక్కడైనా మీ తరఫు కాశీలో ఒక కుటుంబీకుడిని ఉంచి పోషించినట్లయితే వాళ్ళకు కూడా ఆ ఫలితం వస్తుంది, ఉన్నవాళ్లకు వస్తుంది. డబ్బులు ఇచ్చి కనుక మనం ఒకళ్ళని కనుక ఉంచినట్లయితే, ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాడికి కూడా కాశ్యాం వాళ్ళకు ఆ ఫలితం వస్తుంది. కాశ్యాం వసంతి ఏ ధీరా ఆపచ్చత్వ వినిశ్చయ జీవన్. కాశీలో మరణించే వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవన్ముక్తుల కింద లెక్క, వాళ్ళు నమస్కరింపదగిన వాళ్ళు కాశీలో ఉన్నటువంటి వాళ్ళు అని ఈ రకంగా రకరకాలుగా ఆలోచన చేసి వారాణసి గుణములను మళ్ళీ గణములను పంపటం ప్రారంభించాడు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్సమస్తా సుఖినో భవంతు, గోవధస్య నిషేధోస్తు.